ప్రేమైన ఆత్మబంధులారా, ఈ బ్రిస్టల్ నుంచి ఎవరో పద్యాలు రాసి పంపించారు. ఐదు రోజుని ప్రవచనంగా తీసుకుందాం. డివోషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సెల్ఫ్ ఎంక్వైరీ. వితౌట్ దట్ ఆఫరింగ్ ఆఫ్ ది హార్ట్ ద ట్రూత్ వీ కనాట్ సీ. డివోషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సెల్ఫ్ ఎంక్వైరీ. ఆత్మవిచారణకి, విచారణ మార్గానికి, జ్ఞాన మార్గానికి భక్తి అవసరం లేదని అనుకోకండి. విచారణ మార్గానికి, జ్ఞాన మార్గానికి, ధ్యాన మార్గానికి, అన్ని మార్గాలకు కూడా భక్తి అవసరమే. విచారణ మార్గానికి భక్తి అవసరం, జ్ఞాన మార్గానికి కూడా భక్తి అవసరం. మీరు ఇంటికాడ బాధ్యత, మీ ఇంటికాడ శ్రద్ధగా పనిచేసుకోవటం, బాధ్యతగా ఉండటం. కొంతమంది బాధ్యత పెట్టుకోరు, ఏదో పని చేస్తారు కానీ బాధ్యతగా ఉండదు. భక్తి బాధ్యతని నేర్పుతుంది. అందుచేత భక్తిని మీరు తక్కువ అంచనా వేయొద్దు. భక్తి అనేది చాలా అవసరం. మన ఇంటికాడ చేసుకునే పనులు, సామాజిక పరంగా చేసుకునే పనులు, జ్ఞాన మార్గంలో ఒకవేళ మీరు ప్రయాణం చేసినా, విచారణ మార్గంలో ప్రయాణం చేసినా, మీకు భక్తి అనేది అవసరం. మీరు వట్టి ఇడ్లీ తింటే ఎలా ఉంటుందో, వట్టి మామూలుగా ఏదైనా ఇడ్లీలో ఏమైనా సాంబార్ లేకుండా, లేకపోతే చట్నీ లేకుండా తింటే ఎలా ఉంటుంది, పంచదార లేకుండా తింటే ఎలా ఉంటుందో, భక్తి లేని జ్ఞాన మార్గం, భక్తి లేని విచారణ మార్గం, భక్తి లేని ధ్యాన మార్గం కూడా అలాగే ఉంటుంది. అయితే భక్తిని మీరు తక్కువ అంచనా చేయదు. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా భక్తి అవసరమే. డివోషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సెల్ఫ్ ఎంక్వైరీ. ఆత్మవిచారణ కదా అవసరం. ఇతర దట్ ఆఫరింగ్ ఆఫ్ ది హార్ట్ ది ట్రూత్ వీ కెనాట్ సీ. ది ట్రూత్ వీ కెనాట్ సీ అంటే భక్తి వల్ల మన హృదయాన్ని, మన మనస్సుని ఈశ్వరుడికి అర్పించవచ్చు. మనం ప్రేమ లేకుండా, భక్తి లేకుండా ఈశ్వరుడికి మన హృదయాన్ని కానీ, మన మనస్సును కానీ అర్పించలేము. మన హార్ట్ని, మన మైండ్ని ఈశ్వరుడికి సమర్పించాలంటే భక్తి ఉండాలి. భక్తి లేకపోతే మనం సమర్పించలేము. అంటే ది ట్రూత్ వీ కెనాట్ సీ. ఎప్పుడైతే మన మనస్సుని, మన హృదయాన్ని మనం ఈశ్వరుడికి సమర్పించలేమో, అప్పుడు సత్య సాక్షాత్కారం కూడా మనకు కలగదు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటి, వీళ్ళు బ్రిస్టల్ నుంచి రాసి పంపించారు. సాధన మీరు అనుకున్నంత కష్టమేం కాదు, లక్ష్యంలో పొరపాటు ఉండకూడదని. లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా గమ్యం పెట్టుకుంటారనుకోండి, అధికారం ఏదైనా సంపాదించాలనుకోండి, దాని తాలూకి ఎన్ని కష్టాలైనా పడతారు కానీ మీకు కష్టం అనిపించదు. అలాగే మీరు ధనం సంపాదించుకోవాలనుకుంటారు, దానికి సంబంధించిన ఎన్ని కష్టాలైనా పడతారు కానీ కష్టం అనిపించదు. ఏం చేద్దాం, దాని మీద ఉండే మీకు ప్రీతి కొలిది. అలాగే సత్యం మీద కూడా మీకు ప్రీతి ఉంటే, ఆ సత్యం, సత్యాన్ని తెలుసుకున్న సాధన మీరు చేస్తుంటే, మీరు దేని గురించి అయితే దాని సాధన చేస్తున్నారో దాని మీద మీకు ఇష్టం ఉంటే, ప్రీతి ఉంటే, ప్రేమ ఉంటే, భక్తి ఉంటే కష్టం అనిపించదు అయ్యా. దాని మీద ఇష్టం లేదు కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి సాధన అంటే కష్టం అని మీకు అనిపిస్తుంది. ఇక్కడ లోపం ఇక్కడ ఉంది అన్నాడు. అంటే ధనం సంపాదించేవాడికి ఏం కష్టం అనిపించదు, అది చూసేవాళ్ళకి అనిపించవచ్చు. అలా అధికారం సంపాదించే వాళ్ళు కూడా రాత్రి పగలు కష్టపడతారు ఎలక్షన్ ముందు. మనం కష్టపడుతున్నారు అనుకుంటాం, వాళ్ళకేం అనిపించదు. ఏం చేత, అధికారం మీద ఉండే ప్రీతి, అధిక ధనం మీద ఉండే ప్రీతి కొలిది. అలాగే సత్య సాక్షాత్కారం కోసం కనుక నేను ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా నీకు అది కష్టాల కింద అనిపించవు, బాధలు కూడా బాధల కింద అనిపించవు. కానీ నీ లక్ష్యంలో దోషం ఉండకూడదు. ఆ సత్యాన్ని సాధించాలి, సత్య సాక్షాత్కారాన్ని పొందాలి. సత్యాన్ని, మన హృదయంలో ఉన్న సత్యాన్ని దర్శించకపోతే మనకు స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదని నిర్ధారణ మీకు వచ్చిన తర్వాత, ఎన్ని జన్మలు వచ్చినా సత్యాన్ని దర్శిస్తున్నాయి కానీ స్వేచ్ఛ లేదు, సుఖం లేదు. అంటే ఆ సత్యం యొక్క విలువ తెలిసి దాన్ని సాధించాలనే ప్రయత్నం చేసినప్పుడు, ఆ సత్యం పట్ల మీకు ప్రేమ ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు మీరు చేసే సాధన కష్టం కింద అనిపించదు. ఒకవేళ మీరు చేసే సాధన కష్టం కింద అనిపిస్తే అంటే సత్యం అందు మీకు లక్ష్యం లేదు సుమా అని చెప్తున్నారు. ఒకసారి విజయవాడలో కను చిన్మయానంద స్వామి గారు అక్కడ నలుగురు కూర్చుని మాట్లాడుతున్నారు. ఒకరితో మాట్లాడుతూ పక్కన చూపించి డొనేటెడ్ అన్నారు. ఆయన మాకు డొనేషన్ ఇచ్చాడు అన్నారు. డొనేషన్ అంటే మామూలుగా చందా అని అర్థం. అక్కడ నలుగురు ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎవడు డొనేషన్ ఇచ్చాడని చెప్పేవాడు బీదవాడు. ఈ డొనేటెడ్ అన్నాడు అంటే ఆయన చందా ఇచ్చాడు అని దాని అర్థం. వీళ్ళందరూ ఆయన వంక చూస్తున్నారు. వాడికి ఏం చందా ఇచ్చే శక్తి లేదు, వాడు చందా ఇచ్చాడని గురువు గారు చెప్తున్నారంటేనే గురువు గారు వంక చూడటం మానేసి వాడు వంక చూస్తున్నారు. చూస్తా అంటే ఈ డొనేటెడ్, ఈ డొనేటెడ్ ఏమి ఇచ్చాడండి, ధనవంతులు ఏమన్నా అంటే వాడు ఏమి ఇచ్చాడండి డొనేషను ఆయన అడుగుతున్నారు. వాడికి పొట్టా పట్ట వెళ్ళటం కష్టం. మామూలుగా వాడు విజయవాడలో వ్యక్తే, వాడు డొనేషన్ ఇచ్చాడంటారంటే వాడు ఏమి ఇచ్చాడు, ఈ డొనేటెడ్ ఈ డొనేటెడ్ ఈ డొనేటెడ్ అంటున్నారు, వాడు ఏమి ఇచ్చాడన్నారు. ఈ డొనేటెడ్ హీజ్ హార్ట్ అన్నారు. వాడు హృదయాన్ని నాకు ఇచ్చాడు అన్నారు. ఇంకా దానం దానం అంటే డబ్బేనేంటి, వాళ్ళందరూ నివ్వేరిపోయారు. హీ డొనేటెడ్ హీజ్ హార్ట్, అతను అతని హృదయాన్ని నాకు ఇచ్చాడు అయ్యా, అంతకంటే మించిన డొనేషన్ ఏముంది. అంచేత నీ మనస్సును నాకు పిలిచి నీ మనస్సును నాకు ఇస్తే నేను నేను శుద్ధిని చేస్తాను, కృష్ణుడు గీతలో పదే పదే చెప్పడం కూడా అంతే. కొంతమందికి అసలు మాట పోషించుకోరు, వాళ్ళకు కూడా సత్యసాక్షాత్కారం కలదు. కొంతమంది చిన్న మాట కూడా పోషించుకోరు, వాళ్ళకి సత్యసాక్షాత్కారం కలదు. ఒకటి ఆలోచిస్తారు, ఒకటి మాట్లాడతారు, వాళ్ళు ఇంకో పని చేస్తారు, తొందరి తొందరగా చేస్తారు. మాటలో నిర్మలత్వం ఉండదు, కుదిరి ఉండదు, మాటను పోషించుకోరు. ఇలా ఈ మాటను పోషించుకునే లక్ష్యంలో మనకు రామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడు. అరణ్యవాసం చేస్తుంటే, రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తుంటే అనేక మంది భక్తులు, అనేక మంది ఋషులు చంపబడి ఉన్నారు. ఏంటి ఇంతమంది భక్తులు శిరస్సులు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇంతమంది ధ్యానం చేసుకున్న వాళ్ళు, ఇంతమంది హత్య చేయబడుతున్నారు, ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి పెద్దలను అడిగారు రామచంద్రమూర్తి. అడిగితే ఏమి లేదండి, ఇక్కడ రాక్షసుల యొక్క గొడవ ఎక్కువగా ఉంది, రాక్షసుల యొక్క అల్లరి ఎక్కువగా ఉంది ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ధ్యానం చేసుకుంటే అంటే ఒళ్ళు తిరగకుండా అలా కూర్చుని ధ్యానం చేసుకుంటాడే, ధ్యానం చేసుకుంటాడే, జపం చేసుకుంటాడే, వచ్చి ఆ తలకాలు నరికేయటం, అదొక ఆటకం ఉంది వాళ్ళకి. ఇది రాక్షస క్రీడ ఎలా ఉంది ఈ ప్రాంతంలో అని రామచంద్రమూర్తికి చెప్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రామచంద్రమూర్తికి చెప్తారు. అయితే ఈ రాక్షసులందరినీ నేను సంహరిస్తాను, ఇక్కడ భక్తులను రక్షిస్తాను, సత్పురుషుల్ని రక్షిస్తాను, సత్పురుషుని రక్షించదే మా బాధ్యత కదా మేము అని, నేను సత్పురుషుని రక్షిస్తాను, భక్తులను రక్షిస్తాను, సాధుహృదయం ఉన్న వాళ్ళని రక్షిస్తాను, రాక్షసుల పేడ వీళ్ళకి ఎక్కువగా ఉంది నేను రక్షిస్తాను అని అక్కడ పెద్దలతో చెప్పి వాళ్ళని రక్షించడం కోసం రాక్షస సంహారం చేస్తాను అన్నాడు రామచంద్రమూర్తి. పక్కన భార్య ఉంది, తమ్ముడు ఉన్నాడు. ఈ మాటలు రామచంద్రమూర్తి అన్నప్పుడు పక్కన భార్య ఉంది, సీతమ్మ ఉంది, తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు మౌనంగానే ఊరుకున్నాడు, ఆయన ఎక్కువ శరణాగతి మార్గం. అప్పుడు సీతమ్మ అంది, మీ మాటలు నాకేమి నచ్చలేదు అంది. ఇంచేదంటే రాక్షసులకి ఎవరినో బాధ పెడుతున్నారు, మిమ్మల్ని బాధ పెట్టలేదు, మీ తమ్ముని బాధ పెట్టలేదు, నన్ను బాధ పెట్టలేదు, ఎవరిలో ఇక్కడ భక్తులను బాధ పెడుతున్నారని రాక్షస సంహారం చేస్తానంటున్నారు. మనల్ని ఏమి బాధ పెట్టలేదు కదా, మనల్ని ఏమి బాధ పెట్టినప్పుడు ఎదట వాళ్ళ కోసం మీరు మాట ఇవ్వటం అంటే మాట వదిలేయటం బాగోలేదు అంది సీతమ్మ. అంటే రామచంద్రమూర్తి అన్నాడు, అయితే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు అన్నాడు. ఏమి కాఫీ తాగటానికి, భోజనం చేయడానికే, కేవలం ఈ భోజనానికి వస్తాం. అంటే ఈ భూమి మీదకి మనం వచ్చిన పని ఏంటంటే సత్పురుషుని రక్షించడానికి, రాక్షసుని శిక్షించడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. అంటే వచ్చిన పని మర్చిపోకూడదు కదా అని రామచంద్రమూర్తి సీతమ్మతో చెప్పాడు. కానీ రామచంద్రమూర్తి సీతమ్మకి చెప్పాడు, కానీ సీతమ్మ వింటాంది కానీ హృదయంలో నచ్చటం లేదు ఆవిడకి. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని నన్ను వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా, మీ సోదరు లక్ష్మణుని అకారణంగా రాక్షసులతోటి ఎవరిలో చంపుతున్నారు, వాళ్ళు మనల్ని చంపటం లేదు కదా, అకారణంగా వైద్యం ఎంతకని సీతమ్మ ఉద్దేశం. అప్పుడు రామచంద్రమూర్తి అన్నాడు, నేను రాక్షసులను సంహారం చేస్తున్నానని ఇక్కడ సాధు పురుషులకి నేను వాగ్దానం చేశాను. నువ్వు భార్య అయిన నిన్ను, తమ్ముడైన లక్ష్మణుడిని నేను విడిచిపెడతాను, కానీ నా మాటను నేను విడిచిపెట్టను, నా మాటను పోషించుకుంటాను సీతమ్మ అన్నాడు వాడు రామచంద్రమూర్తి. నువ్వు నా భార్యవు, నిన్ను కూడా విడిచిపెట్టేస్తాను నా మాటను పోషించుకోవడానికి. వాడు నా తమ్ముడు, వాడిని కూడా విడిచిపెట్టేస్తాను. ఏం చేత ఇక్కడ ఇచ్చినటువంటి మహాత్ములకి, మహర్షులకి ఇచ్చినటువంటి మాట పోషించుకోవడం కోసం భార్యని విడిచిపెట్టేస్తాను, అవసరం అయితే లక్ష్మణుని విడిచిపెట్టేస్తాను, ఆ మాట పోషించుకోవడానికి మీ ఇద్దరినే కాదు నా ప్రాణం కూడా విడిచిపెడతాను వాడు రామచంద్ర. అటువంటి వాళ్ళకి సత్యం దగ్గరికి వాళ్ళు ఎలక్కర్లేదు, సత్యమే వచ్చి వాళ్ళని భరిస్తాం. అంత రామచంద్రమూర్తి అంత పోషించుకోకలేదు, మనం చిన్న చిన్న మాటలు కూడా పోషించుకోరు, మాట స్థిమితం ఉండదు, మనస్సు స్థిమితం ఉండదు. అటువంటి వాళ్ళకి జ్ఞానం ఏం కలుగుతుంది, జ్ఞానం కలగదు. కొంతమంది బాధ్యతగా ఉండరు, ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, కానీ బాధ్యత ఇంట్లోనే బాధ్యత ఉండదు, వాళ్ళకి బయట బాధ్యత ఉండదు. ఒకరికి పని చేస్తే సరిపోదు, బాధ్యత కూడా ఉండాలి. దానివల్ల ఇవి ఎలా వస్తాయంటే భక్తి వల్ల వస్తాయి అని చెబుతున్నారు. చూసారు వాళ్ళు ఎంత జ్ఞానం చెబుతున్నారో, చూశారని మనకు ఇవన్నీ భక్తి వల్లే మనకు కలుగుతాయి అని చెబుతున్నారు. వెదర్ నాన్నగారు లవింగ్ స్మైల్ ఆర్ భగవాన్ సినిట్స్ ప్లేస్ దే బోత్ రిఫ్లెక్ట్ ఇన్ బాడీలీ ఫారం ది ఇన్నర్ గురుస్ ఫేస్. అది నాన్నగారు అవనండి, లేకపోతే భగవాన్ అవనండి, లేకపోతే మరొక గురువు అవనండి, ఎవరైనా నిజమైన గురువు హృదయంలో ఉన్నాడు, నిజమైన శాంతి హృదయంలో ఉంది, మీరు తెలుసుకునే వస్తువు కూడా మీ హృదయంలో ఉంది, మీరు దేన్నైతే దేనికోసం అయితే అన్వేషిస్తున్నారో అది మీ హృదయంలోనుంది, అని చేత నాన్నగారు అవనివ్వండి, భగవాన్ అవనివ్వండి, మరొకరు అవనండి, బయట గురువులందరినీ మిమ్మల్ని లోపలికి నెట్టడానికి, లోపలికి తోలుకెళ్ళటానికి, లోపల మనస్సుకి అంతర్దృష్టి కలగజేయటం కోసమే బయట గురువులు చేసే పని. వాళ్ళు చేసే పని అంతవరకే. అంటే లోపల గురువు అంటే ఎవడో చైతన్యం, లోపల గురువు అంటే ఆత్మ, లోపల గురువు అంటే వెలుగు, లోపల గురువు అంటే అమృత స్థితి, అమృత చావులేని స్థితి. అంటే నిజమైన గురువు అంటే చైతన్య ఆత్మరూపంలో ఉన్నవాడే నిజమైన గురువు, చైతన్య రూపంలో ఉన్నాడే నిజమైన గురువు, చావులేని వస్తువే నిజమైన గురువు. ఆ నిజమైన గురువు దగ్గర తీసుకెళ్ళటానికి బయట గురువులు మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు, అక్కడ తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. అది బయట గురువులు చేసే పని ఉంది. లోపల గురువు దగ్గరికి పంపడానికి మీ నిజమైన గురువు, నిజమైన దేవుడు, నిజమైన ఈశ్వరుడు, నిజమైన వస్తువు మీరు పొందటానికి, ఏ వస్తువు కోసమైతే మీరు పొందటానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ వస్తువు ఎక్కడ మీకు దూరాన లేదు, మీకు బయట లేదు, అది మీకు లోపల ఉంది. ఆ లోపల వస్తువు దగ్గరికి, ఆ మరణం లేని వస్తువు దగ్గరికి తీసుకెళ్ళటానికి ఈ బాహ్యమైన గురువులు చేసేది భగవాన్ అనవచ్చు, లేకపోతే నాన్నగారు అనవచ్చు, మరో గురువు అనవచ్చు, మీరందరూ చేసే పని అదేనేవయ్యా. ట్రస్ట్ ఆల్వేజ్ అవర్ డీరెస్ట్ భగవాన్ ట్రస్ట్ ఆల్వేజ్. మీరు భగవాన్ పట్ల మీ ప్రేమని భక్తిని ఆల్వేజ్ నిలబెట్టి కాపాడుకోండి. ఈశ్వరుడు పట్ల మీకున్న భక్తిని నిలబడేటట్టు కాపాడుకోండి. అంటే సమానంగా ఉండాలి, యూనిఫారంగా ఉండాలి. ఈశ్వరుడు పట్ల మీకున్న ప్రేమ, మీకున్న భక్తి యూనిఫారంగా ఉండాలి, హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి. ట్రస్ట్ ఆల్వేజ్ అవర్ డీరెస్ట్ అండ్ నీరెస్ట్ భగవాన్. మనకి ఈశ్వరుడు మనకు నీరెస్ట్ డీరెస్ట్. అంటే మనకు అత్యంత సన్నిహితుడు ఎవరంటే మన గురువు మనకు అత్యంత సన్నిహితుడు. అంటే మీ ఇష్టదేవత మీకు అత్యంత సన్నిహితుడు. అంటే దీని అర్థం ఏంటంటే మనం శరీరం మరణించినప్పుడు పరిసరాలు మారిపోతాయి, బంధువులు మారిపోతారు. మన శరీరం మరణించినప్పుడు పరిసరాలు మారుతాయి, బంధువులు కూడా మారిపోతారు, దేశకాలాలు కూడా మారిపోతారు. కానీ గురువుతోటి మనకున్న అనుబంధం మనకి తెగదు. అటువంటి చిరకాలం కలకాలం మనం కూడా వచ్చి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని పొందింపు చేసే వరకు గురువు మనం వెంటాడుతూ ఉంటాడు. అటువంటి గురువు విషయంలో మీరు విశ్వాసం విషయంలో కొరత పనికి రాదు. ది లివింగ్ గురు రోల్ ఈస్ టు స్ప్రెడ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ గుడ్నెస్ ఇన్ హిస్ గోల్. అంటే దేహం ఉన్నా గురువే, దేహం లేకపోయినా గురువే. అంటే మృత గురువులు అంటూ ఉండరు. దేహం ఉన్నా గురువే, దేహం లేకపోయినా గురువే. కానీ దేహంతో ఉన్న గురువు చేసే పని ఏంటంటే ఇస్ టు స్ప్రెడ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. అంటే సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విద్యని మానవుల్లో, సమాజంలో వెదజల్లడానికి శరీరంతో ఉన్న గురువు ప్రయత్నం చేస్తాడు. అతనికి కూడా పని ఉంది. అతను వర్క్ కల్చర్కి దూరంగా ఉండడు, పని అంటే పారిపోడు. ఏం చేస్తే అతని బాధ్యత ఏంటో అతనికి తెలుసు. ఇస్ టు స్ప్రెడ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ గుడ్నెస్ ఈస్ హిస్ గోల్. అంటే ఎదుటి మనిషిలో ఉన్న మంచితనాన్ని, ఎదుటి మనిషిలో ఉన్న వివేకాన్ని, ఎదుటి మనిషిలో ఉన్న తెలివిని అది మేల్కొలిపి, అది అభివృద్ధి చేసి వాళ్ళకి ఆధ్యాత్మిక విద్యని పట్ల ఇంట్రెస్ట్ కలిగేటట్టు దేహంతో ఉన్న గురువు చేస్తాడు. అయ్యా మీలో తెలివితేటలు ఉన్నాయి, మీలో వివేకం ఉంది, మీలో మంచితనం ఉంది, అది నిద్రపోతున్నట్టుగా ఉంది. అది మీలో అది నిద్రపోతున్నట్టుగా ఉంది. ఆ నిద్రపోతున్న మీ వివేకాన్ని, నిద్రపోతున్నటువంటి మీ ధైర్యాన్ని, నిద్రపోతున్నటువంటి మీ మంచితనాన్ని మేల్కొలుపుతాడు గురువు. మీలో మంచితనం ఉంది, మీలో తెలివి ఉంది, మీలో వివేకం ఉంది, అయితే అనేకం ఉంది, నిద్రపోతున్నట్టుగా ఉంది, దాన్ని మేలుకొలుపుతాడు అయ్యా గురువు. మేలుకొలుపుతాడు గురువు చేసే వర్క్ అది దేహంతో ఉన్న గురువు. దేహం ఉన్నా గురువే, దేహం లేకపోయినా గురువే. అంటే సమాజంలో ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక అంతస్తుని పెంచడానికి, మంచితనాన్ని, సహృదయాన్ని, సాధు హృదయాన్ని పెంచడానికి, ఎదు తోటి మానవుడు ఎదుటి మానవుడు వివేకవంతుడు చేయడానికి దేహదారుడైన గురువు పని చేస్తూ ఉంటాడు. దెన్ గ్రేస్ బర్న్స్ అవుట్ వాసన, స్వీట్స్ అవుట్ టెండర్నెస్ ఆఫ్ మైండ్. గురువు అంటే మీరు సామాన్యం అనుకోవద్దు, ఇది మనం రాసేది కదా, ఇంగ్లాండ్ వాళ్ళు రాస్తున్నారు అది. దెన్ గ్రేస్ బర్న్స్ అవుట్ అవర్ వాసన. మనస్సును చూస్తాడు గురువు, కానీ అది నువ్వు అనుకోడు. నీ దేహాన్ని చూస్తాడు, కానీ అది నువ్వు అనుకోడు. ఒకవేళ నీ ఏదైనా తింగరతరం ఉంటే అది కూడా చూస్తాడు, కానీ అది నువ్వు అనుకోడు గురువు. అది కూడా ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. ఒకవేళ మీరేదో ఏమైనా చెడ్డవాసం కానీ అనుకోండి, చెడ్డవాసం కూడా గురువు చూస్తాడు, కానీ ఆ చెడ్డవాసంలో మీరు అనుకోడు గురువు. ఒకవేళ మీ మనసులో హెచ్చు తగ్గులు ఉంటే అవి కూడా చూస్తూ ఉంటాడు, కానీ అది మీరు అనుకోడు గురువు. మీ హృదయంలో ఏదైతే సత్యం ఉందో అదే మీరు, కానీ అదని మీరు మీకు తెలియటం లేదు. ఏ కారణం వల్ల అది మీరని మీకు తెలియటం లేదు. ఆ కారణాలను ఆయన అనుగ్రహాన్ని పంపించి, ఆయన శక్తిని పంపించి, ఆయన ప్రేమను పంపించి, ఆటంకాలని, అవి జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి ఆ సంస్కారాలని కాల్చి బూడి చేయటానికి ఈ బయట గురువు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటాం, గురువు అలా అనుకోడటండి. ఆ చెడ్డవాళ్ళలోనే ఆత్మనే చూస్తూ ఉంటాడటండి. చెడ్డవాళ్ళలోనే ఆత్మనే చూస్తూ ఈ చెడ్డవాడు ఆత్మే వాడికి తెలియటం లేదు, నా చెడ్డతనాలు తొలగిస్తాడు కానీ విమర్శించడటండి, వాడు గురువు అటండి. ఎంత అపూర్వమైన సందేశం చూడండి, వాడు గురువు. అంటే నీ దేహం వంక గురువు చూడడం, నీ మనసు వంక గురువు చూడడం, నీ మనసులోని చేపలు వంక గురువు చూడడం, నీ హృదయాన్ని చూస్తుంటాడు. కానీ ఆ హృదయాన్ని తెలుసుకోవడానికి అడ్డొస్తున్నాయి కాబట్టి వీళ్ళు తొలగిస్తాడు. కానీ నీ మనసులోని చేపలను చూస్తాడు, కానీ అది నువ్వనుకోడు, అది నీవు ఎవరో తెలుసుకోవడానికి అది అడ్డొస్తుంది కాబట్టి దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు వయ్యా వాడు గురువు. మంచి గురువు చేసే పని ఉంది, గురువు కూడా ఒక పని ఉంది, ఒక బాధ్యత ఉంది. బాధ్యత రాహిత్యంగా గురువు వ్యవహరించడు. అంటే దెన్ గ్రేస్ బర్న్స్ అవుట్ అవర్ వాసన స్వీట్స్ అవుట్ టెండర్నెస్ ఆఫ్ మైండ్. ఈ మనసులో ఉన్నటువంటి ఈ సంస్కారాల్లో దాని యొక్క వేరుని తొలగించడం అనర్చడం కాదు. అణిగిన మనస్సు వేరు, చనిపోయిన మనస్సు వేరు. అణిగిన మనస్సు వేరు, చనిపోయిన మనస్సు వేరు. అంటే ఆ వాసనకు సంబంధించిన వేరు ఎక్కడైతే ఉందో ఆ వేరుని తొలగించడానికి చూస్తే వాసన అణిగుండొచ్చు. అణిగునంత మాత్రం చేత దాన్ని నిర్మూలన అవ్వదు, దాని వేరు తొలగించాలి. ఆ వేరు తొలగించడానికి అంత దూరం వచ్చిన ఈశ్వరుని యొక్క గురువు యొక్క అనుగ్రహం ఆ వేరుతో సహా నీ వాసన పెగలిస్తాడు. గురువుకి పని లేదనుకోకండి. గురువు తన చెప్పుకున్నట్టుగా తను చేస్తున్నానని గురువు అనుకోడు, మీరు గుర్తించాలని కూడా అనుకోడు. లేదా మిమ్మల్ని ఆత్మగారం చూస్తాడు, ఆయన్ని ఆత్మగానే చూసుకుంటాడు. ఉన్నది ఒకటే, మీరు గుర్తించాలని అనుకోడు. ఏం చెప్తే తనకంటే వేరుగా మిమ్మల్ని చూడు. అంటే భేదబుద్ధి లేదు అక్కడ. తను ఎలా చూసుకుంటాడు మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటాడు. కానీ అనుభవం మీకు రావటం లేదు. కానీ అనుభవానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో వాటిని తొలగించడానికి చూస్తాడు. కానీ మిమ్మల్ని మీరుగానే చూస్తూ ఉంటాడు గురువు. దాని గ్రేస్ బర్న్స్ అవుట్ అవర్ వాసన స్వీట్స్ అవుట్ టెండర్నెస్ యూస్ ఆఫ్ మైండ్. కలుపు మొక్కలు తీసేసినట్టు కుడికి పెట్టి ఎలా చేస్తాము, అలాగే ఆయన అనుగ్రహాన్ని పంపించి నీ వాసన వేరుతో సహా తొలగిస్తాడు. అంటే గురువు చేసే పని ఏం చేస్తాడంటే నీ వాసనలు చూస్తాడు. నీకు కొన్ని వాసనలు తెలుస్తూ ఉంటాయి, నీలో నాకు కొన్ని తెలియవు. నీకు కనపడినప్పుడు నీ కదా తెలుస్తాయి. ఇప్పుడు వాసనలు నీలో ఉంటాయి, అవి నీకు కనపడవు అనుకో. ఏమనుకుంటావు నువ్వు? లేవనుకుంటావు. ఏమనుకుంటావు నువ్వు? లేవనుకుంటావు. ఆ నీలో ఏ వాసన అయిందో నీకు కనిపింపజేస్తాడు. ఆ వాసనట్టు నీకు చూపిస్తాడు. నీకు చూపించిన తర్వాత నీ చేత ప్రయత్నం చేసి, ప్రయత్నం చేస్తున్నట్టుగా నీ చేత చేయించి తాను తొలగించడానికి చూస్తాడు వాడు గురువు. దెన్ గ్రేస్ బర్న్స్ అవుట్ అవర్ వాసన స్వీట్స్ అవర్ టెండెన్సీస్ ఆఫ్ మైండ్ సబ్స్క్రైబ్స్ అవర్ విజన్ ఆఫ్ ది ట్రూత్. ఏంటంటే సత్యం అత్యంత సన్నిహితంలో మనకు ఉన్నప్పటికీ, అత్యంత సమీపంలో మనకు ఉన్నప్పటికీ మన సంస్కారాలు, మన అలవాట్లు, మన వాసనలు, మనలో ఉన్నటువంటి పొరపాటు ఆలోచనలు, మనలో ఉన్నటువంటి రాంగ్ థింకింగ్, రాంగ్ హ్యాబిట్స్ మనకు అడ్డొస్తున్నాయనే సంగతి మనకు తెలియటం లేదు. అయ్యే మనకు అడ్డొస్తున్నాయి. ఒక మాటలో స్పష్టత లేదు, ఆలోచనలో స్పష్టత లేదు, ఒక చూపులో స్పష్టత లేదు, వ్యవహారంలో స్పష్టత లేదు. ఎక్కడ చూసినా అస్పష్టత. సమాజంలో అస్పష్టత, ఇంటికాడ అస్పష్టత, ఎక్కడ చూసినా అస్పష్టత. ఆ మాటలో స్పష్టత ఉండదు, ఆ చూపులో స్పష్టత ఉండదు, ఆ బిహేవియర్లో స్పష్టత ఉండదు. దీనికి అంతకే కారణం ఏంటంటే ఎవరో కారణం కాదు, నీలో ఉన్నటువంటి అలవాట్లే కారణం, నీ సంస్కారాలే కారణం, నీ ఆలోచనలో ఉన్నటువంటి నీ పొరపాట్లే, ఆలోచనలో ఉన్నటువంటి పొరపాటే కారణం. కానీ బయట ఏం కారణం కాదు. నీకు నిజంగా సత్యమైనది ప్రేమ ఉంటే సత్య అన్వేషణలో ఉన్న బాధ నీకు తెలియదు. ఇక మైక్ ఉంది కానీ నా కళ్ళలో దోషం ఉంది, అంటే నీ మైక్ లేదనుకుంటున్నాను. అంటే గురువు ఏం చేస్తాడంటే నీ కళ్ళల్లో దోషం అని నువ్వు లేదని అనుకుంటున్నావు, అంటే నీ కళ్ళల్లో నా దోషాన్ని తీసి ఉన్న వస్తువు నీ చేత గుర్తింపు చేస్తాడు అయ్యా వాడు గురువు. సో వీ కెన్ లీవ్ దెమ్ ఫార్ బిహైండ్, అంటే ఫార్ బిహైండ్ దూరంగా వదిలేయండి. నువ్వేదైతే తొలగించుకోవాలనుకుంటున్నావో అది వదిలేయక, దాని గురించి స్మరణ రానివ్వకు, దాని గురించి జ్ఞాపకానికి రానివ్వకు. ఒకసారి నువ్వు వదిలేసిన వస్తువుని మళ్ళీ జ్ఞాపకంలోకి నువ్వు రానివ్వకు. ఆ జ్ఞాపకంలోకి నీకు వస్తుందే మళ్ళీ నీ సంస్కారం. ఆ జ్ఞాపకమే సంస్కారం కింద వస్తుంది, జ్ఞాపకమే వాసన కింద వస్తుంది, జ్ఞాపకమే తలంపు కింద వస్తుంది, జ్ఞాపకమే నీ బాధలకు కూడా కారణం. మర్చిపోతే ఏమి లేదు. వాళ్ళకి భగవద్గీత చేత కాకపోయినా, ఉపనిషత్తులు చేత కాకపోయినా, లేకపోతే సాధన చేతకపోయినా, కొంతమంది ఎంత సహృదయులు ఉంటారంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు వంకాయలు ఏమని అడుగుతాం అనుకోండి ఉదాహరణకు, అందులో నాలుగు వంకాయల్లో మంచి వంకాయలు మనకు ఉంచి చెడ్డ వంకాయలు వండుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సాధన చేయక్కర్లేదు, పరమేశ్వరుడు వాళ్ళని కరుణిస్తారు. అటువంటి వాళ్ళని కూడా చేసిన వాళ్ళు పెద్ద రామకృష్ణ అని కూడా అందరు వాళ్ళు. మనం వంకాయలు ఏమని అడుగుతాం అనుకున్న వాళ్ళని వంకాయలు చూస్తారు. మనం ఏం చేస్తామంటే చెడ్డయాలకు ఇచ్చేసి మంచి మనం పంచుకుంటాం. వాళ్ళు మంచి మనకి ఇచ్చి చెడ్డయాలు పెట్టుకునే మహాత్ములు కూడా ఉన్నారు. ఎంచేది ఈస్టోడు వాళ్ళ తలంపను కూడా చూస్తూ ఉంటాడు. మనం నాలుగు ఆరించగలి మనకు ఉన్నాయనుకోండి, ముందు బాగా చూసుకుని మంచి మనం ఉంచుకుంటూ మిగతా రెండు వాళ్ళకి ఇస్తాం. కళ ఇవ్వాలి ఇవ్వాలనిపించిన చెడ్డీ ఇచ్చినా పర్లేదు, కొంతమంది కుళ్ళిపోతే పెంట మీద పడేస్తారు కానీ అసలు ఎవరు కొంత. మన చెడ్డ ఆరెంజ్ కాయలు మనకి ఇచ్చినా పర్లేదు, కొంతమంది ఏం చేస్తారు అలా ఉంచేస్తారు, అవి రేపు తిందాం రేపు తిందాం రేపు తిందాం ఉంచేస్తారు, పది ఏడు కుళ్ళిపోతాయి, కుళ్ళిపోతే పెంట మీద పడేస్తారు. ఇయర్ గురువు పాయింట్ మీ టు ద ట్రూత్ వీళ్ళు చెప్తున్నారు, గురువుకి అడ్రస్ చేసి చెప్తున్నారు. డియర్ గురువు డియర్ భగవాన్ పాయింట్ మీ టు ద ట్రూత్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గణపవరం వెళ్ళాలని అంటే ఎవరు మనకు తెలిసిన వారు ఏం చేస్తాం, దారి చూపిస్తాం, ఇలాగ వెళ్ళండి ఇలా వెళ్ళండి మీరు గణపవరం వెళ్ళవచ్చారు. అలాగే కరెక్ట్ పాత్ర ఆ సత్యానికి వెళ్ళే మార్గం. ఒకవేళ నీ అందు నాకు ప్రేమ లేకపోవచ్చు, నా మీద నీకున్న ప్రేమను విడిచిపెట్టకు. నేను నిన్ను విడిచిపెట్టిన నా హృదయాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోకు నువ్వు, అలా పారిపోతే నువ్వు గురువు ఎలా అవుతావు. నాకున్న వాసనల వల్ల నాకున్న సంస్కారాల వల్ల ఆ సంస్కారాలు కూడా నేను పరిగెట్టి వీడి సంస్కారాలు కూడా పోతున్నాడు వాసన కూడా పోతున్నాడు అని నా హృదయాలు ఖాళీ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకు. నా తెలివి తక్కువతనాన్ని భరించు, నా తెలివి తక్కువతనాన్ని భరించు, నా పిచ్చతనాన్ని నువ్వు భరించు. వీడి పిచ్చవాడు వీడి కూడా ఎంతగా నా హృదయాన్ని ఖాళీ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకు. నేను ఎలా ఉన్నప్పటికీ నా వాసన ఒకవేళ నా వాసన ఎలా ఆడిస్తున్నాయని ఎలా ఉంటున్నప్పటికీ నువ్వు మటుకి సదా ఎల్లప్పుడూ ఒకప్పుడు ఎక్కువగా ఒకప్పుడు తక్కువగా కాకుండా ఇది ఎక్కడో గుళ్ళో ఉండకు, ఆ ఉండేది ఏదో నా హృదయంలో నువ్వు ఉండు. నువ్వు ఎక్కడో చోట ఉండాలి కదా, ఆల్వేజ్ లీవ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఎప్పుడు నువ్వు సజీవంగా ఉండాలి, ఆల్వేజ్ ప్రెజెంట్ ఇన్ మై హార్ట్. దెన్ విచ్ ఓపెన్ నైస్ ఐ షల్ రియలైజ్ ఇట్ హాస్ బీన్ దేర్ ఫ్రమ్ ది స్టార్ట్. నువ్వు ఎప్పుడూ ఉండాలి, నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉండాలి, ఎప్పుడు నా హృదయంలో ఉండాలి, నా హృదయంలో ఉన్న నిజాన్ని నేను తెలుసుకోవాలి. ఈ మధ్యన ఒక లెక్చరర్ గారు ప్రశ్న అడిగారు, అజ్ఞానం పోగొట్టుకోవాలి అజ్ఞానం పోగొట్టుకోవాలి అంటున్నారు కదా, మరి అజ్ఞానం ఎప్పుడు వచ్చింది అని అడిగారు. సరే పూర్వపు అజ్ఞానాన్ని బట్టి ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలో ఉన్న అజ్ఞానం బట్టి రాబోయే జన్మ వస్తుంది, రాబోయే జన్మలో ఉన్న అజ్ఞానాన్ని బట్టి తర్వాత జన్మ వస్తుంది. పోగొట్టుకోమని పోగొట్టుకోమని చెబుతున్నారు, అది ఎప్పుడు వచ్చింది ఎక్కడొచ్చింది ఎలాగొచ్చింది ఏది అజ్ఞానం. దానికి గౌతమ బుద్ధుడు సమాధానం చెప్పాను నేను. గౌతమ బుద్ధుడు ఏమని చెప్పాయంటే, నువ్వు ఇక్కడి నుంచి గణపవరం వెళుతున్నావు, నడిచి వెళుతున్నావు, నడిచి వెళితే అంటే నీకు ఎక్కడో కాలు ముళ్ళు ఇరిగింది, కాళ్ళలో ముళ్ళు ఇరిగినట్టు నీకు తెలిసింది, ఎక్కడో ఇరిగిందో నీకు తెలియదు. ఆ ముళ్ళు నువ్వు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎక్కడ ఏ ఫర్లాంగ్ రాయి దగ్గర విరిగింది ఎక్కడ విరిగింది ఎప్పుడు విరిగింది అని తెలుసుకోవడానికి నీకేం ప్రయోజనం లేదు. మొత్తమే ముళ్ళు ఇరిగిందా లేదా నీకు విరిగింది, అది ఎక్కడ నీకు విరిగింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. నీకు కాలం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, నీ మాటలు వేస్ట్. అంచేత అది ముళ్ళు ఎక్కడ విరిగింది, అది ముళ్ళు ఎక్కడ నీకు తగిలింది అనేటువంటి ఏ ప్లేస్లోనే ఏ టైంలో నువ్వు ఆలోచించకుండా ఉన్నదాన్ని ఉన్న లోపలికి వెళ్ళిన ముళ్ళుని బయటికి తీసేసుకునేది బాధ నివారణ చేసుకో. అలాగే అజ్ఞానం ఏ జన్మలో నీకు ప్రారంభమైందో కూడా నీకు అనవసరం ఉన్నట్టు నీకు తెలుస్తుంది, కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడం మానేసి అజ్ఞానం ఎప్పటి నుంచి వస్తామని విచారణ చేయడం నీకు కలిసి వచ్చేది ఏమి లేదు. నాకు దగ్గు వస్తుంది అనుకోండి, ఆ దగ్గు తగ్గించుకోవడానికి మందు వాడు, ఈ దగ్గు రాత్రి మొదలుపెట్టిందా నేను పొద్దున మొదలుపెట్టిందా పొద్దున 8 మొదలుపెట్టిందా ఈ ఆలోచన నీకు అనవసరం, ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇది గౌతమ బుద్ధుడి సమాధానం. రమణ మహర్షి గారు అన్నారంటే, అజ్ఞానం ప్రారంభం ఏమిటవయ్యా, అజ్ఞానం అంతమేంటి, ఈ అజ్ఞానం ప్రారంభం అంతం కూడా ఇది మనస్సు గొడవే, అజ్ఞానం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు అణిగిపోతున్నాయి లెక్కలు ఎటువంటి ఏంటి, కుందేటి కొమ్ము లావుగా ఉంటుందా సన్నంగా ఉంటుందా అడగటం లాంటిది, కుందేడికి కొమ్మే ఉండదు అది లావుగా ఉంటుందా సన్నంగా ఉంటుందని అడగటం అర్థం ఏంటి. ఒక ఆవిడకి పిల్లలు లేరనుకోండి, మీ అబ్బాయి పేరు ఏంటని అడిగితే అది దా ఆ ప్రశ్నకి అర్థం ఉందా, ఆ ప్రశ్నకి అర్థమే లేదు. ఒక పిల్లలు లేని ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి పేరు ఏంటంటే ఆ ప్రశ్నకి అర్థం ఉందా, ప్రశ్న వేసిన వాడు తప్పు, ఆ ప్రశ్నకి అర్థం లేదు. అసలు అజ్ఞానము లేదు జ్ఞానము లేదు అవిద్య లేదు విద్య లేదు, నువ్వెవడో నువ్వు తెలుసుకున్నాక ఏమీ లేదని సంగతి నీకు తెలుస్తుంది, మొదలలేదు చివరాలేదు అన్నారు. అది అజ్ఞానం ఎప్పుడూ లేదు, అజ్ఞానం ఎప్పుడు ఎవడో నీకు తెలియటం లేదు కాబట్టి అజ్ఞానం ఎప్పటి నుంచి వచ్చింది ఎక్కడ ఉంది ఎక్కడ అది నువ్వు ఎవడో నువ్వు తెలుసుకున్నాక అజ్ఞానం అంటూ ఎప్పుడు లేదని సంగతి నీకు తెలుస్తుంది అంటే ప్రారంభం ఏమిటన్నారు ఆయన. ఇది సూపర్, నిజంగా అజ్ఞానం ఉంటే అది పోతుందా? పోదు. నువ్వెవడో నీకు తెలియటం లేదు కాబట్టి అజ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా నీకు అనిపిస్తుంది. నువ్వు తెలుసుకున్నాక తెలుస్తుంది అసలు అజ్ఞానం ఎప్పుడు లేదని. తర్వాత మనం ఇప్పుడు కొన్ని వేలాది జన్మలు ఎత్తి వస్తున్నాం, మరణిస్తున్నాం జన్మిస్తున్నాం, మరణిస్తున్నాం జన్మిస్తున్నాం. వాసనానుగుణంగా జన్మిస్తున్నాం, కర్మానుగుణంగా జన్మిస్తున్నాం, కర్మానుగుణంగా జన్మిస్తున్నాం. ఈ పురాణాల్లో వేదాల్లో ఈ కర్మను బట్టి జన్మ వచ్చింది, జన్మను బట్టి కర్మ వచ్చిందని చెబుతూ ఉంటారు కదండి. భగవాన్ కర్మ లేదు, జన్మ లేదు, ఈ కర్మ నాకు, ఈ జన్మ నాకు అని ఎవడనుకుంటున్నాడు అని తీసేస్తే ఏం లేదన్నారు. వాడిని తీసేస్తే ఏం లేదు అయ్యా. జన్మ కర్మ, కర్మ జన్మ, దేహానికి మనస్సుకుని ఆ రెండు గురువు నిన్ను చూడడం అయ్యా. ఈ రెండాటికి పరిమితం అయిపోయినాడు. గురువు వచ్చి కూడా ఆ రెండాటికి పరిమితం అడిగేస్తాడు, వాడు గురువు వెళ్ళబోతాడు. నువ్వెవడో నిన్ను చూస్తూ ఉంటాడు. ఈ శరీరంలోంచి మనసులోంచి ఈ విషయాల్లోంచి నిన్ను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు, వాడు నిజమైన గురువు. మీరు దేహం ఎలా అనుకుంటున్నారు కదా, నువ్వు దేహం దేహం అని గురువు అనుకోడు. నువ్వు మనస్సు నీ మనస్సు అని ఎలా అనుకుంటున్నావు కదా, నీ మనస్సు నీ మనస్సు అని గురువు అనుకోడు. గురువు అనుకోడు అయ్యా. నువ్వెవడగా ఉన్నావో వాడిని చూస్తూ ఉంటాడు నేను చూసినప్పుడు కూడా. కానీ అది నువ్వెవడో నీకు తెలియటం లేదు. ఏ అడ్డు వస్తుందో తెలుసుకుని అడ్డును తొలగించడానికి గురువు కృషి చేస్తాడు. నీకు ఎప్పుడైనా అశాంతి వస్తుందనుకోండి, ఉదాహరణకి ఆందోళన వస్తుందనుకోండి, చాలామంది అదే అంటారు, అశాంతి వస్తుంది ఆందోళన వస్తాను. మీకు అశాంతి వచ్చినా, ఆందోళన వచ్చినా, ఆవేదన వచ్చినా, రోదన వచ్చినా ఈ దేహం చుట్టూరు తిరిగే మీ తలంపురే. ఆ దేహహితమైన తలంపురే కారణం. మీకు ఏ తలంపు వచ్చినా దేహమే కారణం అవుతాం, మనస్సే కారణం అవుతాం. మీ మనస్సు మీ దేహం, మీ మనస్సు మీ దేహం. అంచేత మీకు మనిషికి స్వార్థం లేదనుకోండి, అలా అనుకోండి. మాటికి స్వార్థం, వాడికి అశాంతి అండి. స్వార్థం ఉన్నవాడికి అశాంతి, కానీ స్వార్థం లేనివాడికి అశాంతి అండి. అసలు మనకు అశాంతి వస్తుందనుకోండి, మనసులో ఆందోళన ఉందనుకోండి, ఇతరులు మనకు చెప్పక్కర్లేదు మనలో ఏదో స్వార్థం ఉందని అర్థం. స్వార్థం లేనివాడికి అశాంతి ఏంటి, ఆందోళన ఏంటి? అసలు మన సాధనలు ఎలా ఉన్నాయో రమణ మహర్షి గారు చెప్పారు. చాలా గొప్పగా చేసేస్తున్నట్టు మన సాధనం ఎలాగంటుంది, సైకిల్ స్టాండ్ వేసేటట్టుండి. అక్కడ సైకిల్ స్టాండ్ వేసేయండి, తొక్కటం మొదలెట్టేటండి, గంట చేపి తొక్కేటట్టు ఇంకా గణపరం రావటం ఏంటి అనుకుంటున్నాడటండి. అది సైకిల్ ఎలా ఉంది, స్టాండ్ వేసి ఉందండి. ఇంకో తొక్కేస్తున్నాడటండి, ఇంకా గణపరం రావటం అనుకుంటున్నాడటండి. ఆడు గంట చేపి తొక్కే సాధిస్తాడు, ఎక్కడున్నాడు పాందువులో ఉన్నాడటండి. అలా ఉన్నాయట్టు మన సార్. అసలు నీ దేహబుద్ధి ఎంతో కొంత నశిస్తాంట కదా, నువ్వు ఎదరకెళ్ళడానికి ఆడు సైకిల్ తొక్కుతున్నాడు, ఎక్కడ ఉంది అక్కడ ఉంది. అలా నీ ఎన్ని సాధనలు చేసినాడు దేహం చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు. సైకిల్ స్టాండ్ వేసి ఎంత స్పీడ్గా తొక్కేసినాడు, ఎక్కడికి వెళ్తాడు, గణపరం వెళ్ళడు, భీమవరం వెళ్ళండి, ఎక్కడ అక్కడే ఉంటాడు, పాండవులోనే ఉంటాడు. అదే అయ్యా మీరు ఎలా చేస్తున్నారో సాధనలు అన్నారు, చేస్తున్నారు అలాగుంది. ఒక అంగుళం కూడా ఎదరికి కదిలేదు. ఆడు శ్రమ పడుతున్నాడు పాపం, ఆడు తొక్కుతున్నాడు, ఎదురుకి వెళితే కదండి. మన సాధన కూడా అలాగన్నా కష్టపడిపోతున్నాం, కష్టపడిపోతున్నాం అనుకుంటున్నాం. మనం చేసే సాధన కూడా అలాగే ఉన్నాయి. కానీ మీరు సాధన చేస్తున్నామని అనుకుంటున్నారు, అలాగే ఉన్నాయి. అందరూ గజేతగాళ్ళే, ఎవడు కూడా గజం కదలటం లేదు. ఫర్ ఆల్ దట్ హ్యాపెన్స్ టు అస్, ఫర్ ఆల్ దట్ హ్యాపెన్స్ టు అస్, అంటే ఏదైతే మన దేహ ప్రార్థాన్ని బట్టి ఏదైతే ఎదురవుతుందో, మన పూర్వజన్మలో చేసిందే మనకు ఎదురవుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకటండి మనస్సులో మటుకి పవిత్రత అలా కాపాడుకుంటే అన్నీ సరిగ్గా సరిపోతూ ఉంటాయి. చివరికి ఫర్ ఆల్ దట్ హ్యాపెన్స్ టు అస్, అంటే జీవితం పొడుగునా దేహానికి ఏదో ప్రారంభం ఉంది కాబట్టి మంచి ఎదురవుతూ ఉంటుంది, చెడ్డ ఎదురవుతూ ఉంటుంది. మనల్ని స్తోత్రం చేసే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, ఏదో అలా రానివ్వండి, ఏమన్నా వచ్చినా దేహానికి మనస్సుకి అంటున్నారు. మీరు దేహం కాదు మనస్సు కాదు, ఎన్ని గొడవలు వచ్చినా దేహానికి మనస్సుకి వచ్చింది ఏదో రానివ్వండి, మంచి వస్తూ ఉంటుంది, చెడు వస్తూ ఉంటుంది, ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఏదో వస్తూ ఉంటుంది. అది మీ మనసుకు ఒకసారి ఆందోళన వస్తుంది, లేకపోతే శాంతి రావచ్చు, అశాంతి రావచ్చు. ఇవన్నీ దేహానికి మనస్సుకే, ప్రారంభం అనేది దేహానికి మనస్సుకే. దట్ హ్యాపెన్స్ టు ఈజ్ ఫర్ ది బెస్ట్ బీ ష్యూర్. ఏది వచ్చినా మీ మంచి కోసమే వస్తుందన్న సంగతి కూడా మీరు మర్చిపోకండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారు, కంగారు పడుకున్నా, అది కూడా మీ మంచి కేమో. ఏదైనా ఒకవేళ మీకు బాధలు అయి కడిగినాయి కొన్ని సంసారం, ఏదైనా కష్టాలు వచ్చేయమండి, అది కూడా భగవంతుడు మీకు మంచినే పంపించాడేమో ఒకవేళ. ఆ విషయం మర్చిపోకండి. ఇట్ ఈస్ ఫర్ ది బెస్ట్ బీ ష్యూర్ హవెవర్ హార్డ్ ఇట్ ఈస్ టు బేర్. ఒకటి మీరు ఒకవేళ మీరు భరించడం కష్టం అవచ్చు, కొన్ని కొన్ని కష్టాలు భరించడం కష్టం అవచ్చు. ఏంటి ఇన్ని బాధలు వస్తున్నాయని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఇన్ని బాధలు వస్తున్నాయని, ఇన్ని బాధలు ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈశ్వరుడికి తెలియకుండా రావటం లేదు. ఇవన్నీ ఈశ్వరుడికి తెలియకుండా రావటం లేదు. అవి హార్డ్ ఇట్ ఈస్ టు బేర్, యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎండ్యూర్. ఆ వచ్చిన బాధ లేదో అంగీకరించు. వచ్చిన బాధ లేదో అంగీకరి. నువ్వు పాయసం నోట్లో పోసుకున్నప్పుడు ఎలా ఉంటావో, నీకు ఏదైనా కష్టం వచ్చినా కష్టాన్ని కూడా పాయసంతో సమానంగా అంగీకరించు. బేరిట్ ఎండ్యూరిట్, బేరిట్ ఎండ్యూరిట్ అంటే యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ ఇట్, ఎండ్యూరిట్, బేరిట్ దాని అంగీ. నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఆ కష్టం వెళ్ళిపోవాలి అనుకోకు. అది ఉడికే నీ అనుభవంలో నీకు ఏదో కొన్ని అనుభవాలు కలగజేయడం అనేది వచ్చింది. ఆ కష్టం కాలక్షేపానికి రాలేదు, నీకేదో కొన్ని అనుభవాలు కలగజేయడానికి వచ్చింది. ఈశ్వరుడు కావాలని నీకు పంపించాడు, కావాలనే పంపించాడు. దాన్ని యాక్సెప్ట్ ఇట్, బేర్ ఇట్. దాన్ని ఇష్టం లేకుండా అనిపించడం కంటే ఇష్టంతో అనిపించి ఈ యాక్సెప్ట్ ఇట్, బేర్ ఇట్, యాక్సెప్ట్ ఇట్, బేర్ ఇట్ అండ్ ఎండ్యూర్ ఇట్. అది స్వామి శివానంద్ చెప్తుంటారు, బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. కొంతమంది చిన్న మాట కూడా పడలేరు, వాళ్ళ జీవితంలో అభివృద్ధిలోకి రాలేరు. కొంతమందికి పరిస్థితులు అన్నీ బాగున్నాయనుకోండి, బయట పరిస్థితులు అన్నీ అన్ని విధాలా బాగున్నారనుకోండి, అప్పుడు ఏదో మామూలుగా దేవుడి మీద నమ్మకంగా ఉంటారటండి. చిన్న కష్టం వస్తే దేవుని వదిలేస్తూ ఉంటారట కొంతమంది. ఈశ్వరుని వదిలేస్తారు, గురువుని వదిలేస్తారు, చిన్న కష్టం వస్తే వదిలేస్తూ ఉంటారు. బట్ ట్రస్టింగ్ హిమ్ దెన్ ఆల్ ఈస్ ది బ్రైట్, అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటా అన్ని, అప్పుడు భక్తి నిలబెట్టుకోవటం, ఈశ్వరుడి మీద నమ్మకం నిలబెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈశ్వరుడు భక్తి కలిగి ఉండటం పెద్ద కష్టమేం కాదు. ఈ నాట్ టూ హార్టుడు, మీ ప్రేమను కాపాడుకోవడం పెద్ద కష్టమేం కాదు. పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పుడు ఈశ్వరుడు పట్ల మీకున్న ప్రేమని, మీకున్న భక్తిని బ్యాలెన్స్ చేసుకోవడం, కాపాడుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు యేసు చెప్తాడన్న, ఎవరైనా మిమ్మల్ని తిడతారనుకోండి, మామూలుగా లౌకికులు ఎవరైనా ఆయన తిడతారనుకోండి, మళ్ళీ తిరిగి వెళ్ళితాం రేటు వడ్డీతో సహా వీళ్ళు తిట్టేస్తారు. ఏమంటే ఎవరైనా మామూలుగా లౌకికులు ఏం చేస్తారంటే వీళ్ళు ఎదటి వాళ్ళని తిడతారనుకోండి, ఎదటి వాళ్ళని కూడా వీళ్ళు ఆ తిట్టేస్తారు. అది యేసు చెప్తాడు, అది మామూలుగా లౌకికులు చేసేదే. భక్తుడు అయ్యండి నువ్వు కూడా సహించలేకపోతే ఇంక నీ భక్తి యొక్క విశేషం ఏముంది, ఆ లౌకికుడికి నీకున్న భేదం ఏమిటి? అయితే పరిస్థితులు అన్నీ అనుకూలం ఉన్నప్పుడు మన భక్తిని కాపాడుకుంటాం, ఈశ్వరుడి మీద ప్రేమ కూడా మనం కాపాడుకుంటాం. ఇస్ నాట్ టూ హార్టుడు, బట్ టు సీ హిస్ ఫేస్ ఇన్ ది ఫియర్ అండ్ హార్ట్. ఏమంటే నీకు ఏదైనా భయం కలిగినా, ఏదైనా బాధ కలిగినా, పరిస్థితులు అంత అనుకూలం కలిగిపోయినా, ఎటు చూసినా ఈశ్వరుడు ముఖాన్ని, గురువు ముఖాన్ని మీరు ఎంతమంది చూడగలుగుతున్నారు? ఒకవేళ మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటే సరే, సరే పరిస్థితులు ఒకవేళ అనుకూలంగా లేవనుకోండి, దేహ ప్రారంభాన్ని బట్టి నీకు వచ్చిన కష్టంలో, నీకు వచ్చిన చిక్కులో, మీరు ఎప్పుడైనా ఇతరులు మిమ్మల్ని గాయం చేసినప్పుడు కూడా, ఎవడైతే మిమ్మల్ని గాయం చేశాడో, ఎవడి వల్ల అయితే మీకు కష్టం వస్తుందో, వాళ్ళ ముఖాల్లో కూడా మీరు ఎంతమంది ఈశ్వరుని, మీ గురువుని చూడగలుగుతున్నారు? బట్ టు సీ హిస్ ఫేస్ ఇన్ ది ఫియర్ అండ్ హార్ట్ ఇస్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది షో. అంటే పరిస్థితులు అందరూ అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో పొద్దున పూజ చేసి రామకృష్ణ అనుకోవడం చాలామందికి అలవాటు ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, మనస్సుకు గాయం తగిలినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, బహుమానాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాడో, అవమానాలు వచ్చినప్పుడు మానవుడు ఎలా ఉండడు. కానీ భక్తుడు, నిజమైన భక్తుడు అవమానాలు వచ్చినా, వాడి మనస్సుకు గాయం తగిలినా, వాడు ఎక్కడ చూసినా ఎటు చూసినా ఈశ్వరుడు, తన గురువు, తన ఈశ్వరుడు, ఆ ప్రభు యొక్క ముఖాన చూస్తూ ఉంటాడు. అది భక్తుడి యొక్క లక్షణం. సామాన్య మానవులకి ఏదైనా కష్టం వస్తే బాధపడుతున్నారు, భరించలేకపోతున్నారు. భక్తులు ఏమిటి, నువ్వు కూడా భరించడం నేర్చుకోలేకపోతే ఇంక నీ భక్తిలో ఉన్న విశేషం ఏమిటి, నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఇంకా నీలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటి? రిమెంబర్ యువర్ సెల్ఫ్, రిమెంబర్ గాడ్, రిమెంబర్ యువర్ గురు. అది కూడా సాధన అని చెప్తున్నాడు వీళ్ళు. సాధన, సాధన అంటే మీ ముక్కులో గాలి చూసుకోవటమే సాధన కాదు, మీ ముక్కులో గాలి చూసుకోవడం లేకపోతే ఎక్కడో కూర్చుని పద్మాసనంలో కూర్చుని ఏదో ధ్యానం చేయటమే సాధన కాదు, అన్ని సాధనలే. మేము ప్రాణాయామం చేసిన సాధనే, ఎక్కడ కూర్చొని ధ్యానం చేయటం కూడా సాధనే. కానీ నిరంతరము పరమేశ్వరుని, సర్వేశ్వరుణ్ణి, మీ గురువుని నిరంతరం మీ జ్ఞాపకాల్లో, మీ తలంపుల్లో నిలబెట్టుకోవటం కూడా సాధనే. నిలబెట్టుకోవడం కూడా మీకు సాధనే. రిమెంబర్ యువర్ సెల్ఫ్, శరీరాన్ని మరణించినాయి, మనస్సు చేపలంగా ఉండనే, కానీ చావు లేని వస్తువు, చేపలు లేని వస్తువు నిరంతరం నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నిరంతరము నువ్వు జ్ఞాపకం పెట్టుకో. రిమెంబర్ యువర్ సెల్ఫ్ అండ్ ద గురు, నీ గురువుని, నీ ఇష్టదేవత నువ్వు ఎప్పుడు మర్చిపోకు. రిమెంబర్, జ్ఞాపకం పెట్టుకో, సదా నీ స్మృతిలో పెట్టుకో, నీ జ్ఞప్తిలో పెట్టుకో. అది కూడా గొప్ప సాధన, అది కూడా గొప్ప సాధన. రిమెంబర్ యువర్ సెల్ఫ్ అండ్ ద గురు అండ్ గాడ్ బై వాట్ అవర్ నేమ్. ఇక్కడ ఉన్నది విశాలమైన హృదయం అంటే, బై వాట్ అవర్ నేమ్, నీ గురువు పేరు ఏ పేరైనా, లేకపోతే నీ ఇష్టదేవత పేరు ఏ పేరైనా, వాళ్ళ రూపం ఏదైనా, వాళ్ళ పేరు ఏదైనా, నువ్వు అది జ్ఞాపకం పెట్టుకో. ఈ పేరే నాకు అక్కర్లేదు. నీ గురువు పేరు ఏ పేరు అయితే ఆ పేరు, ఈ నీకు ఇష్టదేవత పేరు ఏ పేరు అయితే ఆ పేరు, అది ఏ రూపం అయితే ఆ రూపం, దాన్ని నిరంతరము జ్ఞాపకంలో పెట్టుకో. అది కూడా బిగ్గెస్ట్ సాధన. జ్ఞాపకం కూడా సాధనే, జ్ఞాపకం కూడా సాధనే. నీ గురువుని నిరంతరం స్మరిస్తూ ఉంటే, ఆత్మను స్మరిస్తూ ఉంటే, దైవాన్ని స్మరిస్తూ ఉంటే, దైవాన్ని స్మరిస్తూ ఉంటే, నిరంతరము స్మరిస్తూ ఉంటే, అనవసరమైన విషయాలు అంటే మీ పునర్జన్మ హేతువులు అంటే మీకున్న సంస్కారాలు మీకున్న వాసనలు రావటం ఆగుతూ ఉంటాయి, స్లోగా అవి పరచబడుతూ ఉంటాయి. అంటే ఏదైతే ఇప్పుడు మనం ఏదైనా సాధన చేయకుండా, ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు మనకు, ప్రాక్టీస్ చేయకుండా మనకి ఏది రాదు. ఆ ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తే ట్రూత్ తెలియబడుతుంది. మనం చిన్న మాటే పోషించుకోలేము, నీకు సత్యానుభవం ఎలా కలుగుతుంది? సుఖాల్లో ఎలా ఉన్నారో కష్టాల్లో కూడా ఈశ్వరుని యొక్క స్మరణ అలా కలిగి ఉండటం ఎవరో కొద్దిమంది మహాత్ములకి, కొద్దిమంది సత్పురుషులకు మాత్రమే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. సుఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు మనుషులు. సుఖం వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, కష్టం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండే, అలాగే ఉండే అంతస్తు కనుక ఉంటే వాళ్ళు ఈశ్వర అనుగ్రహానికి గురి అయ్యారని గుర్తు. ఇది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికి సాధ్యం. అదేనా వాళ్ళకి సాధ్యం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకి మాత్రమే సాధ్యం. అండ్ ఆల్ వన్ లవ్, ఈశ్వరుడి మీద మీకున్న ప్రేమ, అంటే సుఖాలు ఎలా ఉంటున్నారో కష్టాల్లో కూడా మీరు అలా ఉండగలిగితే ఈశ్వరుడి మీద మీకున్న ప్రేమ, ది సోర్స్ ఆఫ్ ది మైండ్ ఏమంటే ది సైలెన్స్ ఇస్ ఆల్ ది సేమ్. మీ ఆ కష్ట సుఖాలని బ్యాలెన్స్ చేసుకుంటాంటే, పొగడతలని విమర్శల్ని బ్యాలెన్స్ చేసుకుంటాంటే, జయాన్ని అపజయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాంటే, సర్వకాల సర్వావస్థల్లో మీ బ్రెయిన్ని కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఏమండి, వాడు భగవంతుడు ఏం చేస్తాడని మిమ్మల్ని అనుగ్రహించి మీ మనోమూలానికి దారి చూపిస్తాడట. మనందరం మనకి మనోమూలం తెలియదటండి. మనం బ్రెయిన్ని బాగా బ్యాలెన్స్ చేసుకుంటాంటే ఆయన అనుగ్రహించి మనోమూలానికి వెళ్ళి దారి చూపిస్తాడటండి. అక్కడికి వెళ్ళాక, అక్కడ వెళ్ళాక అక్కడ మిగిలిది పీస్, సైలెన్స్. నీ మనోమూలానికి నువ్వు వెళ్ళాక నీ మనోమూలంలోనే మోక్షం ఉంది, నీ మనోమూలంలోనే మోక్షం ఉంది. ఆ మనోమూలంలోకి వెళ్ళాక తెలుస్తుంది ఎప్పుడూ మోక్షంలోనే ఉన్నాయి, ఎత్తిన జన్మలనే స్వప్న మాత్రమే. నేను ఎప్పుడూ మోక్షంలోనే ఉన్నాను, ఎప్పుడూ శాంతిలోనే ఉన్నాను, ఎప్పుడూ సైలెన్స్లోనే ఉన్నాను, ఎప్పుడూ సైలెన్స్లోనే ఉన్నాను. అన్నీ మనోమూలంలోకి వెళ్ళాక తెలుస్తుంది అసలు అజ్ఞానం అంటూ లేదని. ఇంకా దానికి మొదలు ఏంటి, ఎప్పుడు ప్రారంభమైంది ఏంటి, లెక్కలేమిటి దానికి. ఇప్పుడు మనకి ఏదైనా స్వప్నం వచ్చిందనుకోండి, ఇప్పుడు స్వప్నంలో సినిమాకి వెళ్ళాం అనుకోండి, సినిమాకి ఎప్పుడు వెళ్ళాం, ఏ టైంలో వెళ్ళాం అనుకుంటామా? అనుకో ఏం చేద్దాం, మెలకు వచ్చాక, మెలకు వచ్చాక స్వప్నమే అబద్ధం అని తెలిసాక ఆ సినిమాకి ఏ టైంలో వెళ్ళామని అనుకుంటావా? అలాగే అవి ఎప్పుడు ప్రారంభమైంది అని అనుకోవటం కూడా నువ్వు అటువంటి ది వండర్ఫుల్ రిప్లై, బ్యూటిఫుల్ రిప్లై, ఆ చార్మింగ్ రిప్లై. ఈ పుస్తకాలు చదవటం వల్ల తెలిసేది కాదు, అది ఈశ్వర అనుగ్రహంలో మనకు స్ఫురించవలసింది. ఈతం పొడుగున కావడ పుట్టింటికాడ బాధలు, అత్తరింటికాడ బాధలు. కొంతమందికి ఎడి చూసిన అదృష్టం, పుట్టింటికాడ సుఖపడతారు, అత్తోరింటికాడ సుఖపడతారు. కొంతమంది పుట్టింటికాడ దుఃఖమే, అత్తోరింటికి వెళ్ళి దుఃఖమే. ఇటు తండ్రి ఇంటికి వస్తే దుఃఖం, అటు భర్త ఇంటికి వెళితే దుఃఖం, ఎడి చూసిన దుఃఖం. అలా ఒక ఆవిడ చాలా దుఃఖాలు పడి చనిపోతుంది. ఆవిడ పేరు చెప్పి షేక్స్పియర్ అంటాడు, ఆవిడ చనిపోయింది, సైలెన్స్, ది రెస్ట్ ఇస్ సైలెన్స్. ఇప్పుడైనా నువ్వు శాంతిగా ఉంటావు, జీవితం పొడుగునా కాలిపోయావు. జీవితం పొడిగినా షేక్స్పియర్ ఎంత ముద్దుగా చెప్తాడు, జీవితం పొడిగినా బాధలు నీకు, ఎటు చూసినా నువ్వు సుఖం అనుభవించలేదు, సరే కాలిపోయావు అంటే చనిపోయావు, నువ్వు చనిపోయావు. భర్త వల్ల సుఖం లేదు, తండ్రి వల్ల సుఖం లేదు, ఎటు చూసినా సుఖం లేదు, ఎటు చూసినా ముళ్ళకంపలే, ఎటు చూసినా ముళ్ళకంపలే, నువ్వు చచ్చిపోయావు. ఇప్పుడైనా నువ్వు శాంతిగా ఉండు, అయిపోయింది. అశాంతితో బాధపడినంత కాలం బాధపడ్డావు, ఇక్కడ ఉంటాడు, ది రెస్ట్ ఈజ్ సైలెన్స్. చనిపోయే వరకు ఒక జీవితం అనుభవించావు, చనిపోవటం పని అయిపోయింది. ఇంకా ఈశ్వరుడు ఇప్పుడైనా నిన్ను శాంతితో అనుగ్రహించాలి. ఇంకా జీవితం మీకు శేష జీవితం అంటే ది రెస్ట్ జీవితం అంటే చనిపోయిన తర్వాత జీవితం. ఇప్పటికైనా నీకు సైలెన్స్ను కోరుకుంటున్నాను, పీస్ కోరుకుంటున్నాను అంటాడు షేక్స్పియర్. ది రెస్ట్ ఈజ్ సైలెన్స్, ది రెస్ట్ ఈజ్ పీస్, ది రెస్ట్ ఈజ్ హ్యాపీనెస్. ఇప్పుడైనా నువ్వు సుఖంగా ఉండు. పాపం వాళ్ళ మానవ జీవితంలో ఉన్న స్ట్రగుల్, ఎన్నో జీవితాలను చూసి, ఎన్నో జీవితాలను పరిశోధించి, ప్రకృతిని పరిశోధించి, మానవ జాతిని చూసి ఎన్నో బాధలు వాళ్ళు భరించి రాసిన వాక్యాలు డ్రామాలో చెప్తాడు. ది రెస్ట్ ఈజ్ సైలెన్స్, ది రెస్ట్ ఈజ్ పీస్, అండ్ ది రెస్ట్ ఈజ్ హ్యాపీనెస్. వాళ్ళు కూడా ఋషులతో సమానమే, లేకపోతే స్పందన రాదు వాళ్ళకు. ఆ డ్రామాటిస్టులు షేక్స్పియర్ వాళ్ళు కూడా ఋషులతోటి సమానమే, లేకపోతే స్పందన రాదు వాళ్ళకు. షేక్స్పియర్ డ్రామా రాశాడు, అది ఆ డ్రామా ఎన్నిసార్లు చూసినా తనైతే 365 రోజులు ఆ డ్రామా లండన్లో జరుగుతానంట. అంటే ఇప్పుడు మనకు భీమరాని సినిమా వచ్చిందనుకోండి, ఒక నలభై ఒక రెండు నెలలు ఉంటుంది, మూడు నెలల తర్వాత వెళ్ళిపోతుంది కదా. ఎంత బాగున్నా నాలుగో నెలలో ఐదో నెలలు వెళ్ళిపోతుంది. మూడు వందల ఆరు ఐదు రోజులు ఆ డ్రామాను అలా ప్లే చేస్తూ ఉంటారు ఒక లండన్లో ఒక థియేటర్లో. నన్ను తీసుకెళ్ళి చూపిస్తా ఉన్నారు, నాకు సరదా లేక నేను వెళ్ళలేదు. ది రెస్ట్ ఈజ్ సైలెన్స్, ది రెస్ట్ ఈజ్ పీస్, అండ్ ది రెస్ట్ ఈజ్ హ్యాపీనెస్. రిమెంబర్ యువర్ సెల్ఫ్ అండ్ రిమెంబర్ యువర్ గురువు అండ్ రిమెంబర్ యువర్ గాడ్ బై వాట్ ఎవర్ నేమ్ ఆర్ ఆల్ వన్ లవ్. కానీ ఏ పేరుతో పిలిచినా దేవుణ్ణే, ఏ నామంతో పిలిచినా నీకు అక్కడ ప్రేమ ఉందో లేదో ఇష్టం ఉందో లేదో నువ్వు చూసుకో, అది ముఖ్యం. అక్కడ దేవుడు సుబ్రహ్మణ్య స్వామి శివుడా కృష్ణుడా రాముడు అని కాదు, అక్కడ నీకు ప్రేమ ఉందా, నీ మనస్సు అక్కడ నిలబెడతాందే, ఆ పేరు స్మరించుకున్నంత మాత్రం చేత నీకు శాంతి కలుగుతుంది, అది చూసుకో. అక్కడ రూపం కాదు, నామం కాదు, అది ముఖ్యం కాదు. అది సోర్స్ ఆఫ్ ది మైండ్ అంటే నీ నామస్మరణ ఈ మనోమూలంలోకి తీసుకువెళుతుంది. అక్కడ ఉంది దట్ సైలెన్స్ ఇస్ ఆల్ దిస్ సేమ్. అక్కడ నీకు సైలెన్స్ దొరుకుతుంది. అక్కడ సైలెన్స్ అంటే షేక్స్పియర్ మాట నాకు గుర్తొస్తాను, దట్ సైలెన్స్ ఇస్ ఆల్ దిస్ సేమ్. ఆ స్థితికి వెళ్ళామనుకున్నాం మనందరం ఒకటే. దేహంగా ఉన్నప్పుడు తేడా, మన బాడీ కలర్స్ వేరు, మీ మైండ్ వేరు, నా మైండ్ వేరు. ఆ సోర్స్లోకి వెళ్ళిపోయామనుకో అందరూ సైలెన్స్లోనే ఉంటాం, అందరూ బ్లిస్లోనే ఉంటాం, అందరూ మోక్షంలోనే ఉంటాం. జ్ఞానంలో అందరూ సమానంగానే ఉంటాం, కానీ అజ్ఞానంలో మటుకు అందరం సమానంగా ఉంటాం. శాంతిలో అందరూ సమానంగా ఉంటాం, కానీ అశాంతిలో మటుకు అందరం సమానంగా ఉంటాం. ఆ సోర్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు వేరు నేను వేరు అనే భేదం లేదు అక్కడ. ఆ భేదం అణిగుతుంది అక్కడ, అందరూ సమానంగా ఉంటాం. ఈ భేదం ఒకటి హెచ్చు దగ్గర ఒకటి దేహానికి మనస్సుకి సంబంధించినవి, కానీ ఆ గడప దాడితే ఏమీ లేదు. సమ్ టైమ్ అవర్ హార్ట్స్ ఫీల్స్ కోల్డ్ అండ్ డ్రై. మేము ఒక ఎప్పుడు ఒకలాగా ఉండే అలవాటు మాకు లేదు. ఎవరు వీళ్ళు రాస్తున్నారు, బ్రిస్టల్ నుంచి ఒకటి రాస్తున్నారు. ఎప్పుడు ఒకలాగా ఉండే అలవాటు మాకు లేదు. హెచ్చు తగ్గులుగా ఉంటాం, ఒకసారి రజోగుణంగా ఉంటాం, ఒకసారి తమో గుణంగా ఉంటాం, ఒకసారి తిట్టాలనిపిస్తుంది, తిట్టి పోస్తూ ఉంటాం, రకరకాలుగా ఉంటాం మేము. రకరకాల నా హృదయంలో ఉన్న వస్తువు రకరకాలుగా లేకపోయినా ఒకే రకంగా ఉన్నా ఏకంగా ఉన్నా నా మనస్సు రకరకాలుగా ఉంటుంది, నా దేహం రకరకాలుగా ఉంటుంది, నా కోరికలు కూడా రకరకాలుగా ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. సమ్టైమ్స్ ఒక హార్ట్ ఫీల్స్ కోల్డ్ అండ్ డ్రై. ఒక్కోసారి ఎండిపోయిన రొట్టె ముక్కలా ఉంటాం, ఒకసారి అప్పుడే వండిన గారిలా ఉంటాం. గారి వండి పది రోజులు అయింది అనుకోండి, పది రోజులు చూస్తే గారి ఎలా ఉంటుందండి, గట్టిపడిపోతుంది, వాసన కొడతాం, ఒకసారి అలా తయారవుతాం. ఒకసారి అప్పుడే తనం మేంచి దిగిన అట్టిలా ఉంటాం. ఇలా రకరకాలుగా ఉంటాం, ఇలా అలవాటు పడ్డాం జీవించడానికి. ఒకసారి వేడిగా ఉంటాం, ఒకసారి చల్లగా ఉంటాం. ఎటు చూసినా అతిగానే ఉంటాం, కానీ అతిగా ఎటు చూసినా అతిగానే ఉంటాం. ఒక భక్తుడు ఇంకో భక్తుడిని అడుగుతూ ఉంటాడు, పూర్వం చాలా బాగా ఉండేవాడు, ఇప్పుడు అలా తయారయ్యాడని అంటారు. పూర్వం నీ ముఖం చూస్తే చాలా బాగుండేది, ఇప్పుడు ఇలా తయారయ్యాయంటే ఒక భక్తుడు ఇంకో భక్తుడు అడుగుతాడు. పూర్వం బాగుందన్నమాట నిజమే, అప్పుడు మధ్య మార్గం అవలంబించాను, అప్పుడు మధ్య మార్గం బలే అతికి వెళ్ళి ఈ గతి తెచ్చుకున్నాను అంటాడు. అతికి వెళ్ళి ఏ సాధన చేసినా అతిగా ఉండవండి, మాట్లాడితే అతిగా ఉండటం, ఏ వ్యవహారంలో అతిగా ఉండటం. మధ్య మార్గం వదిలేశాను, మధ్య మార్గంలో ఉన్నాను చెప్పు బాగున్నాను, అతిగా వ్యవహారాల్లో కూడా అతిగా వెళ్ళాను, అతిగా వెళ్ళటంలో నాకు ఈ గతి పట్టింది అని చెప్పిస్తాడు వ్యాసుడు ఒక భక్తుడి చేత. అంటే వ్యవహారంలో కూడా తగు మాత్రంగా ఉండాలి, అతి పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. సమ్టైమ్స్ అవర్ హార్ట్స్ ఫీల్స్ కోల్డ్ అండ్ డ్రై. ఒకసారి కోల్డ్గా ఉంటాం, ఒకసారి డ్రైగా ఉంటాం, ఒకసారి కోపంగా ఉంటాం, ఒకసారి చిరాగ్గా ఉంటాం, ఒకసారి చల్లబడిపోతాం, ఒకసారి చల్లబడిపోతాం. ఇలా రకరకాలుగా తయారయ్యాం మేము, రకరకాలుగా తయారాం. ఇలా తయారవటం వల్ల మేము నష్టపోతున్నాం అంటే నీ ప్రేమను కానీ నీ ఆప్యాయతను కానీ నీ మాటను విలువ కానీ తెలుసుకోకుండా పోగొట్టుకుంటున్నాం. ఒకసారి మేము ఇప్పుడు డ్రైగా ఉన్నాం అనుకో, ఈశ్వరుడు మంచి మాటలు చెబుతున్నాడు అనుకోండి, ఆ మాట వీడు మాకు తెలియటం లేదు, మాకు డ్రైగా ఉంటాను, మిస్ అయిపోతున్నాం, గొప్ప గొప్ప అవకాశాలు మిస్ అయిపోతున్నాం. అంటే నీ అనుగ్రహం మా మీద ఎప్పుడు ఉన్నా, నీ ప్రేమ మా మీద ఎప్పుడు ఉన్నా నీ అనుగ్రహాన్ని గుర్తించలేక మా అలవాట్ల వల్ల మేము డ్రైగా ఉండటం వల్ల, కోల్డ్గా ఉండటం వల్ల, హెచ్చు తగ్గులుగా ఉండటం వల్ల, నానా రకాలుగా ఉండటం వల్ల నీ అనుగ్రహం ఉన్నా, నీ ప్రేమ ఉన్నా, నీ పట్ల మాకు ఆప్యాయత ఉన్నా, ఆప్యాయతని మిస్ అయిపోతున్నాం, ప్రేమను మిస్ అయిపోతున్నాం, మా జీవితాలు ఇలా సాగిపోతున్నాం. అనుగ్రహం చేతికి అందుతున్నప్పటికీ, చేతికి అందుతున్నప్పటికీ చేతితో అనుగ్రహం తీసుకోలేకపోతున్నాం. మాకున్న తెలివి తక్కువతనం వల్ల ఒక రకంగా ఉండే అలవాటు లేదు మాకు, రకరకాలుగా జీవించడం నేర్చుకున్నాం. సమ్టైమ్స్ అవర్ హార్ట్ ఫీల్స్ కోల్డ్ అండ్ డ్రై అండ్ హిజ్ లవింగ్ టచ్ అండ్ వీ మిస్. అంటే రకరకాలుగా ఉంటాం. ఈశ్వరుని స్పర్శ మనకు తగిలినా, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం, ఈశ్వరుని యొక్క ప్రేమ టచ్ చేసినట్టు స్పర్శ మనకు వచ్చినా, ఇది గుర్తించే శక్తిని కూడా కోల్పోతున్నాం. గుర్తించే ఆ శక్తిని కూడా కోల్పోతున్నాం. అండ్ ఇది లవింగ్ టచ్ మెస్ అంబ్రు అవైట్ ది రిటర్న్ ఆఫ్ అవర్ లవ్. ఇప్పుడు మేము ద్వేషంగా ఉన్నాం, కోపంగా ఉన్నాం, ద్వేషంగా ఉన్నాం, కోపంగా ఉన్నాం, ఉద్రేకంగా ఉన్నాం. ఆ ఉద్రేకాల్లోంచి బయటపడి, ఆ ద్వేషాల్లోంచి బయటపడి, ఆ కార్పణ్యాల్లోంచి బయటపడి చల్లబడితేనే కానీ, ఆ ప్రేమ యొక్క విలువ తెలిస్తేనే కానీ, జ్ఞానం యొక్క విలువ తెలిస్తేనే కానీ, అనుగ్రహం మా చేతికి అందుతున్నప్పటికీ దాన్ని తీసుకునే శక్తి కానీ, దాన్ని గుర్తించే శక్తి కానీ మేము పొందలేము. ప్రేమ పూర్తిమైనటువంటి స్పర్శను కోల్పోతున్నాం. లవింగ్ టచ్, ఆ టచ్ని మేము మిస్ అయిపోతున్నాం. టచ్ మిస్ అంబ్రే అవైట్ ది రిటర్న్ ఆఫ్ అవర్ లవ్. మళ్ళీ నాకు ఆ మధ్య మార్గం, ఆ నార్మల్, నా మైండ్ నార్మల్ స్థితిగా, ఉద్రేకం తగ్గి, ఆవేశం తగ్గి, ఆవేశం తగ్గి ఆలోచన తెచ్చుకుంటేనే కానీ మళ్ళీ నీ స్పర్శ నాకు తెలియదు, నీ అనుగ్రహాన్ని గుర్తించలేను. అంబ్రే అవైట్ ది రిటర్న్ ఆఫ్ అవర్ లవ్ అండ్ ఆఫర్ కేమ్ ఈవెన్ తీస్తా. భగవాన్ చెప్తాడు కదా, లోకం యొక్క మోహం పోవడం కోసం నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నీ మీద నాకున్న మోహం కూడా పోతేనే కానీ నీ స్వరూపం నాకు తెలియదు. అంటే దేవుడు వేరు, వేరు నేను వేరు, నేను వేరు బుద్ధి కూడా నశించాలి. అప్పుడు కానీ సత్యసాక్షాత్కారం కాదు. మనకి ఇష్టాలు, అయి ఇష్టాలు ఉన్నాయనుకోండి, ముందు అయి ఇష్టాలను వదిలేయండి, తర్వాత ఇష్టాలు వదిలేయచ్చు. ఈ మధ్యన ఒక భక్తుడు అన్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు కృష్ణుడు, ధర్మాన్ని విడిచిపెట్టేమన్నాడు. నేను ఇంకా అధర్మాన్ని విడిచిపెట్టలేదు, ఇంకా ధర్మాన్ని అక్కడ విడిచిపెడతా అన్నాడు. సర్వధర్మాన్ని పరిచర్య అన్నాడు, నేను అధర్మాన్ని ఇంక విడిచిపెట్టలేదు, ధర్మాన్ని అక్కడ విడిచిపెడతాను. ఈ ద్వేషాన్ని, అసూయని, కక్షమని వీటిల్లో విడిచిపెట్టలేదు నేను, నీ మీద నా ఇష్టాన్ని అక్కడ విడిచిపెడతాను నేను. ముందు ఐ ఇష్టాలను పోగొట్టుకోవాలి, తర్వాత ఇష్టాలు పోయినా పర్వాలేదు. ముందు డిజైక్స్ పోగొట్టుకోవాలి, తర్వాత నీ గడప దగ్గరకు వచ్చినప్పుడు లైక్స్ పోయినా పర్వాలేదు. ఈ డిజైన్ ముందు నువ్వు ఏది పోగొట్టుకోవాలి అది పోగొట్టుకో, తర్వాత ఈ లవ్ కూడా నీకు ఈశ్వరుడు వేరు, నేను వేరు, ఈశ్వరుడు నేను ప్రేమించాలి, ఈశ్వరుడు ఎంత భక్తిగా ఉండాలి, ఆ వేరు బుద్ధి కూడా నశించిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు వేరు నేను వేరు అనే భేద బుద్ధి కూడా నశిస్తుంది. స్వరూప సాక్షాత్కారం అయ్యాక, వస్తువు అనుభవిక వైద్యం అయ్యాక, ఈశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి భేద బుద్ధి కూడా నశిస్తుంది. అయ్యా ఆ ఇష్టాన్ని అప్పుడే తొందరగా పోగొట్టు, ముందు అయిష్టాన్ని పోగొట్టుకో, అయిష్టాన్ని పోగొట్టుకో, తర్వాత ఇష్టం ఇష్టం దాని అంతర అదే పోతుంది ఆయనలు ఐక్యం అయ్యేటప్పుడు. ది లవ్ ఆఫ్ ది గురుస్ మిస్టర్ దట్ నో మటల్ మైండ్ అండర్స్టాండ్స్. గురువు యొక్క మహిమ, గురువు యొక్క శక్తి, గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క ప్రేమ నీ మైండ్ అర్థం చేసుకుంటుందని గురువు అనుకోవటం లేదు. నీ మనసు గురువు యొక్క జ్ఞానం కానీ, గురువు యొక్క ప్రేమ, నీ పట్ల గురువు చూపిస్తున్న జ్ఞానం కానీ, ప్రేమ కానీ, నీ మనసు అర్థం చేసుకునే శక్తి నీ మనసుకు ఉందని గురువు అనుకోవటం లేదు. అట్లా ఏం అర్థం చేసుకోలేదు ఈ మనసు, ఇమ్మోర్టల్ మైండ్. ఈ చాపల్యంతో నీ మనసు అర్థం చేసుకోలేదు ఏది, గురువు యొక్క గ్రేస్ని. ది లవ్ ఆఫ్ ది గురు ఇస్ ఎ మిస్టరీ దట్ నో మార్టల్ మైండ్ అండర్స్టాండ్. అంటే చాపల్య బుద్ధి చెలిస్తున్నటువంటి మనస్సు గురువు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేదు. అది గురువుకి తెలుసు, అది గురువుకి తెలుసు. వెన్ ది గేజ్ ఆఫ్ దోస్ ఐస్ ఫాల్స్ అపాన్ యూ, ఆ గురువు యొక్క చూపు నీ మీద పడినప్పుడు, గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క ప్రేమ నీ మీద వర్షిస్తున్నప్పుడు, ఈ జస్ట్ రెస్ట్ అవర్ హార్ట్ ఇన్ హిజ్ హ్యాండ్స్. నీ అంతటి నువ్వు గురువు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేవు. ఆ గురువు యొక్క, నీ మీద గురువు యొక్క ఉన్న అనుగ్రహం కారణంగానే, నీ మీద గురువు యొక్క ప్రేమ కారణంగానే, ఎప్పుడైనా నీ హార్ట్ కానీ, నీ బ్రెయిన్ కానీ, నీ మైండ్ కానీ, నీ సెన్సెస్ కానీ రెస్ట్ ఎలా ఉన్నాయనుకో, అది గురువు అనుగ్రహం మాత్రమే. గుర్తించు, నీ తెలివితేటలు నువ్వు అనుకో. నీ మైండ్ కానీ, నీ ఇంద్రియాలు కానీ, నీ మనస్సు కానీ, నీ హృదయం కానీ, ఈ బీటింగ్ కానీ, హార్ట్ బీటింగ్ కానీ ఏమండి, ఎప్పుడైనా రెస్ట్ ఎలా ఉన్నాయనుకో, నీ ఇంద్రియాలు రెస్ట్లో ఉన్నాయనుకో, నీ మనస్సు రెస్ట్లో ఉందనుకో, నీ హార్ట్ రెస్ట్లో ఉందనుకో, అది నీ తెలివితేటల వల్ల రెస్ట్లో ఉన్నాయని అనుకోకు, అదంతా గురువు యొక్క అనుగ్రహంలో రెస్ట్లో ఉన్నాయి. ది లవ్ ఆఫ్ ది గురు ఇస్ ఎ మిస్టరీ దట్ నో మార్టల్ మైండ్ అండర్స్టాండ్స్. వెన్ ది గేజ్ ఆఫ్ దోస్ ఐస్ ఫాల్స్ అపాన్ యూ, ఈశ్వరానుగ్రహం, ఆ నేత్ర దృష్టి, ఈశ్వరానుగ్రహం, ఆ ప్రేమ నిన్ను తాకినప్పుడు, నిన్ను వర్షించినప్పుడు, నిన్ను స్పర్శ చేసినప్పుడు, యువర్ హార్ట్ అండ్ యువర్ బ్రెయిన్, ఈ జస్ట్ రెస్ట్ అవర్ హార్ట్, ఈ జస్ట్ రెస్ట్ అవర్ సెన్సెస్, ఈ జస్ట్ రెస్ట్ అవర్ మైండ్ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఆయన చేతుల్లో నీ హృదయం, నీ మనస్సు, నీ ఇంద్రియాలు ఈశ్వరుని చేతిలో రెస్ట్ పొందుతాయి. అంటే మన వినయం సంపాదించుకుంటే అంతా తెలుస్తుంది. మనం హంబుల్గా ఉండటం నేర్చుకుంటే దగ్గరగా ఉన్న వస్తువు తెలుస్తుంది. అట ఎంత ముద్దిగా చెప్తున్నారు చూడండి. అనకుగా ఉండటం నేర్చుకుంటే దగ్గరగా ఉన్న వస్తువు తెలియదు, దగ్గరగానే ఉంది, అనకువ లేకపోవటం అది తెలియటం లేదు. నువ్వు అనకుగా ఉండటం నేర్చుకుంటే నీకు దగ్గరగా ఉన్న వస్తువు తెలుస్తుంది. ఓవర్ నాచురల్ ది బ్యూటిఫుల్ ది చార్మింగ్ ది వండర్ఫుల్ చూసారండి. వాళ్ళ ధ్వరలు వైట్ పీపుల్ అని ఎంత భక్తితో రాస్తున్నారో చూడండి. వీళ్ళందరూ తెల్లవాళ్ళు, వీళ్ళు రాసిన వాళ్ళు ఎవళ్ళండి, వైట్ పీపుల్ తెల్లవాళ్ళు. మనం ఎవళ్ళు? మనం బ్రౌన్ పీపుల్. మనం ఎర్రగానే తెల్లగానే నల్లగానే ఉంటాం మనం. ఓవర్నాచల ది బ్యూటిఫుల్, ఓవర్నాచల ది బ్యూటిఫుల్, ఓవర్నాచల ది చార్మింగ్. ఈ సీగో ప్లీజ్ డిస్ట్రాయ్. నువ్వు నాకు బాహ్యంగా ఉపకారాలు ఏం చేసినా చెయ్యకపోయినా, బాహ్యంగా నువ్వు నాకు చేసినా ఏం చేసినా చెయ్యకపోయినా, ప్లీజ్ యూ డిస్ట్రాయ్ ది సీగో. నీ నుండి నన్ను వేరు చేసిన ఈ అజ్ఞానాన్ని, నేను నీ నుండి నన్ను వేరు చేసిన వేరుభావాన్ని, నీ నుండి నన్ను దూరం చేసినటువంటి వ్యక్తిభావాన్ని దయించి, నా పట్ల దయించి దాన్ని నాశనం చేసి పెట్టు. నేను దాన్ని నాశనం చేసుకోలేకపోతున్నాను. నీలో కలవాలనుంది, నీలో నన్ను, నీలో నాకు ఐక్యం అవ్వాలనుంది. తిరిగి జన్మలోకి నేను రావాలని కోరుకోవటం లేదు, కానీ నీ నుండి నన్ను ఏదైతే వేరు చేస్తుందో అంతకాలం జన్మ రాకూడదు అని కన్నా వచ్చేస్తుంది. అయితే ఏదైతే నేను నాకు దూరం చేస్తుందో, ఏదైతే నీకంటే నేను వేరే అనిపిస్తుందో, ఏదైతే ప్రపంచం వేరు, నేను వేరు, దేవుడు వేరు, నేను వేరని ఏదైతే అనిపిస్తుందో, దాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను. నా వివేకం వల్ల, నా తెలివి వల్ల నువ్వు దయించి దాన్ని తొలగించి నీరు నన్ను ఐక్యం చేసుకో. ఓరుణాచల ది బ్యూటిఫుల్, ది వండర్ఫుల్, ది చార్మింగ్ అరుణాచల. దిస్ ఈగో ప్లీజ్ డిస్ట్రాయ్ దిస్ ఈగో, ప్లీజ్ డిస్ట్రాయ్ దిస్ ఈగో. ఇట్ హాస్ ఫాలన్ ఇన్ టు ద టైగర్స్ మౌత్. ఏమని చెబుతున్నాడంటే, ఆ వేరు బుద్ధిని తొలగించమని నేను కోరుతున్నాను, ఆ వేరు బుద్ధిని తొలగించమని నేను కోరుతున్నానికి, నేను కోరకపోయినా నా వేరు బుద్ధి నీ నోట్లో ఉన్న సంగతి నాకు తెలుస్తుంది. నేను ఉండలేక అడుగుతున్నాను, నేను ఉండలేక కోరుతున్నాను. ఏం చేద్దంటే, నా వేరు బుద్ధి నీ నోట్లో లేకపోతే నేను స్మరించే అనుగ్రహం కూడా, నేను స్మరించే శక్తి కూడా నాకు కలగదు. ఈ సెపరేట్ టైం, ఈ సెపరేట్ టైం, ఈ ఇండివిజువల్, ఈ వ్యక్తిగతమైన నేను, ఈ వేరే బుద్ధి, ఈ వేరే తలంపు పోగొట్టమని నేను అడుగుతున్నాను. కానీ అది నీ నోట్లో ఉందన్న సంగతి కూడా నాకు తెలుస్తుంది. ఈ వేరే బుద్ధి నీ నోట్లో ఉన్న సంగతి నాకు తెలుస్తుంది. ఇంకా మింగటమే పని. అది మింగ్, నీ నోట్లో ఉంది, ఇంక నువ్వు మింగలేదు. అది మింగిస్తే నా పని పూర్తి అయిపోతుంది. నా వేరే బుద్ధి నీ నోట్లో ఉన్నట్టు నాకు తెలుస్తుంది, కానీ నువ్వు ఇంకా మింగలేదు. నా ఇంకా మింగలేదు, మింగేస్తే మటుకి ఆ పని పూర్తి అయిపోతుంది. ఇంతవరకు నీ నోట్లో ఉంది, నన్ను నవ్వులుతున్నావు, నన్ను నవ్వులుతున్నావు, ఇంకా మింగటం అనే పని పూర్తి చేయలేదు. ఆ మింగటం అనేది కూడా పూర్తి చేసేస్తావు నువ్వు, కానీ నేను ఉండలేక నేను అడుగుతున్నాను, ఉండలేకుండా చెబుతున్నాను. ఇట్ ఈస్ ఫాలన్ ఇన్ టు ద టైగర్స్ మౌత్. లెట్ ఇట్ డై దేర్, లెట్ ఇట్ డై, బట్ కిల్డ్ బై జాయ్, బై హ్యాపీనెస్. అహంకారం నీ నోట్లో నవ్వులి, నా అహంకారాన్ని నోట్లో పెట్టి నవ్వులుతున్నావు, కానీ నువ్వు మింగేటప్పుడు, అహంకారం మింగేటప్పుడు నాకు బాధ లేకుండా చెయ్యి. కొంతమంది కోరుకుంటూ ఉంటారు, ఏమీ లేదండి, నా శరీరానికి మరణం వచ్చినప్పుడు నాకు బాధ లేకుండా పోవాలంటారు. చావు రానివ్వండి, కానీ బాధ లేకుండా చనిపోవాలి. కొంతమంది 2 వరాలు కోరుకుంటారట. జీవించున్నంతకాలం ఎవరిని ఏమీ అడగకుండా వెళ్ళిపోయేలాగా, ఎవరిని ఏమీ అడగక్కర్లేకుండా రోజులు వెళ్ళిపోయేలాగా, అదేవిధంగా దేహం మరణించినప్పుడు బాధ లేకుండా వెళ్ళిపోయేలాగా, ఈ 2 కొంతమంది భగవంతుని కోరుకుంటారట. నా అహంకారాన్ని నవ్వులుతున్నావు, అది మింగేటప్పుడు మటుకి నాకేం నొప్పి లేకుండా, నాకు బాధ లేకుండా, నాకు తెలియకుండా, నాకు ఆ బాధ నాకు తెలియకుండా, ఆ నొప్పి నాకు తెలియకుండా ఆ పని నువ్వు పూర్తి చేసి పెట్టు. ఆ పని నువ్వు పూర్తి చేయించేదండి. బాధ వల్ల నేను భరించలేను, బాధను నేను భరించలేను. అహంకారాన్ని నాశనం చేసే ప్రక్రియలో నువ్వు మీ, నా అహంకారం నువ్వు మింగే టైంలో మటుకి నాకు నొప్పి లేకుండా, నాకు సుఖంగానే ఉన్నట్టే, నా సుఖం చెడిపోకుండా, నా శాంతి చెడిపోకుండా మటుకు ఆ పని పూర్తి చేసి పెట్టు. నన్ను దుఃఖానికి గురి చేయకు. ఇంచేది నేను భరించలేను, ఇంచేది నేను భరించలేను. ఇక్కడ ఏమంటున్నాడంటే, తిరు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. మీరు మొద్దిరిగా బతకండి, తెలివి తక్కువ వాళ్ళ కింద బతకండి, బతకండి తెలివి తక్కువ వాళ్ళ కింద బతకండి. టు లివ్ ఏ వైజ్ అండ్ ఈగోలెస్ హ్యూమన్ లైఫ్. తెలివిగా బతకండి, బతకండి, బతక బతకండి. బతకటం ఎలా బతకండి? తెలివిగా బతకండి, సూక్ష్మబుద్ధితో బతకండి. అది కృష్ణుడు చెప్పినట్టు చెవులకు కళ్ళకి కనిపించి చెవులకు వినిపించి అన్నీ నిజమనుకోకుండా మనసుకు స్ఫురించేయి. మనసుకి నీ వాసన బట్టి నీకు స్ఫురిస్తూ ఉంటుంది, అది నిజం కాదు. నీకు ఆ వాసన ఉంది కాబట్టి ఆ తలంపు నీకు వస్తుంది. నీ వాసన బట్టి నీకు తలంపు వస్తుంది. మనసుకు స్ఫురించేయి, కళ్ళకి చూసేయి, చెవులకి వినేయి, అది నిజం అనుకోవద్దు. తెలివితేటలుగా బతకండి. టు లీవ్ ఏ వైజ్ అండ్ యుగలెస్ హ్యూమన్ లైఫ్, యుగలెస్ హ్యూమన్ లైఫ్. అహంకార రహితంగా జీవించండి, అహంకార రహితంగా జీవించండి, తెలివితేటలుగా జీవించండి. జీవించండి, చనిపోవద్దు. మీరందరూ చనిపోవద్దు, జీవించండి. ఎలా జీవిస్తారంటే వైజ్గా జీవించండి, వివేకవంతులు వివేకంగా జీవించండి. అంటే స్త్రీకి నచ్చిన భర్త దొరకటం కంటే, పురుషుడికి నచ్చిన భార్య దొరకటం కంటే వివేకవంతంగా జీవించేవాడు అదృష్టవంతులట. కొంతమందికి భార్యకి తెలివి తక్కువతనం ఉన్నా భర్త కవర్ చేస్తూ ఉంటాడు. కొంతమంది భర్తకి తెలివి తక్కువతనం ఉంటే భార్య కవర్ చేస్తుంది. తెలివితేటలు ఉంటాయి, లేకపోతే ఇద్దరు కలిసి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇద్దరు మామూలుగా పంచాయతీ రోడ్డు మీదకి వచ్చేస్తారు. కొంతమందికి భార్యకి తెలివితేటలు తక్కువనే భర్త కవర్ చేస్తాడు, భర్తకి తెలివితేటలు తక్కువనే అనుకుని భార్య కవర్ చేస్తుంది కొన్ని చోట్ల. అంచేది మీకు నచ్చిన భర్త దొరకకపోవచ్చు, పురుషుడు కూడా నచ్చిన భార్య దొరకకపోవచ్చు. కానీ తెలివిని విడిచిపెట్టొద్దు, మీ వివేకాన్ని విడిచిపెట్టొద్దు. రాధాకృష్ణ ఈ మాట చెప్పాడు, స్త్రీకి నచ్చిన భర్త దొరకటం కంటే, భర్తకు నచ్చిన భార్య దొరకటం కంటే వివేకవంతంగా జీవించేవాడు వాళ్ళిద్దరి కంటే కూడా అదృష్టవంతుడు. ఏదైనా కవర్ చేసుకోండి, కానీ రోడ్డు మీద పడిపోకండి, రోడ్డు మీద పడిపోకండి. టు లీవ్ ఏ వైజ్ అండ్ ఈగోలెస్ హ్యూమన్ లైఫ్, టు లీవ్ ఏ వైజ్ అండ్ ఈగోలెస్ హ్యూమన్ లైఫ్. అహంభావన రహితంగా జీవించడం నేర్చుకోండి, తెలివితేటలుగా వివేకంగా జీవించడం నేర్చుకోండి. మీకు చేతనైతే సరే సరే, లేకపోతే నేర్చుకోండి. టు స్పీక్ విత్ లవింగ్ హార్ట్ బోత్ క్లియర్ అండ్ ట్రూ, మాట్లాడటం కూడా ప్రేమపూర్తిగా మాట్లాడటం నేర్చుకోండి. కొంతమంది మాట్లాడుతుంటే సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. కొంతమంది ఎదుటి మనుషులు మాట్లాడుతుంటే సూది పెట్టి గుచ్చుతున్నారు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నారా సూది పెట్టి గుచ్చుతున్నారా అనిపిస్తుంది. ఈ మధ్యన ఒక ఆఫీసర్ గారి దగ్గరికి ఎవరో వచ్చారు. ఎవరో వస్తే, ఏంటో మీకు రోజు ఇదే పని, రోజు ఎవరు చేస్తాడు పనులు అనేది అంటున్నాడు. ఆ పక్క ఆఫీసర్ అంటున్నాడు, అలా మాట్లాడకూడదు, మీ వల్ల అవ్వదు, మా వల్ల అవ్వదని చెప్పండి. మీ వల్ల అవుతున్నారని వాడు వచ్చారు, మీ వల్ల అవ్వదనుకోండి, మా వల్ల అవ్వదు అని చెప్పండి. అది తెలివి. ఇదేనా మాకే, మాకు ఇదే పనే, రోజు ఇది పనే, అలా మాట్లాడకూడదు. వాళ్ళు మీ వల్ల పని అవుతుందని వచ్చారు, నిజంగా మీ వల్ల అవ్వదనుకోండి, మా వల్ల అవ్వదండి అని చెప్పండి. అంతేకాని ఇదే ఇదే పని అంటే, ఏదో పని అంటే ఏదో మీకు పదవుంది కాబట్టి వాళ్ళు వచ్చారు, మీ వల్ల అవ్వదనుకోండి, అవ్వదని చెప్పేయండి. అది అటువంటి వివేకవంతమైన జీవితం అంటే. మీరు వివేకవంతంగా జీవించాలి. టు స్పీక్ విత్ లవింగ్ హార్ట్ బోత్ క్లియర్ అండ్ ట్రూ, నీ మాటలో స్పష్టత ఉండాలి, నీ మాటలో స్పష్టత ఉండాలి. కొంతమంది ఏదైనా ఒక విషయం మనం మాట్లాడడానికి ఆ విషయం తప్పించి మిగతా మాట్లాడుతూ ఉంటారు. ఇందులోకి రమ్మంటే రారు ఇంకాళ్ళు, ఇందులోకి రమ్మంటే రారు. అంటే వాళ్ళ హృదయంలో స్పష్టత లేదు, మనసులో స్పష్టత లేదు, వాళ్ళలో శుద్ధి లేదు. నువ్వు మాట్లాడే మాటలో హృదయం ఉండాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వైట్ పీపుల్, నువ్వు ఏదైనా మాట్లాడుతుంటే నీ మాటలో నీ హృదయం ఉండాలి, ఆ స్పష్టత ఉండాలి. స్పష్టత ఉండాలి. 6 4 ఎంత అండి? 10. అలాగే నీ మాటలో స్పష్టత ఉండాలి. మబ్బు మబ్బుగా ఉండకూడదు, మబ్బు మబ్బుగా ఉండకూడదు. నీ మాటలో స్పష్టత ఉండాలి. టు స్పీక్ విత్ లవింగ్ హార్ట్ విత్ క్లియర్ అంటూ, అది హితవుగా ఉండాలి, నిజముగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అట్టిన మాట ఎంత పొందిగ్గా చెప్తున్నారో చూడండి వాళ్ళు. మనం మాట ఏం, మాటలో ప్రేమ ఉండాలటండి, అక్కడ మన హృదయం ఉండాలటండి, నిజంగా ఉండాలటండి. నిజమని తిండ్రతనంగా ఉండకూడదు, తుందురు తుందిరిగా ఉండకూడదండి. నిజం ఉండాలి, హితవుగా ఉండాలి, వినేవాడికి హితవుగా ఉండాలి. ఇంకా ఉండాలటండి, స్పష్టంగా ఉండాలి. మాట 3 రకాలుగా ఉండాలటండి, నిజంగా ఉండాలి, హితవుగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. వీటిలన్నిటితో పాటు అక్కడ నీ హృదయం ఉండాలి. అది మాట. మన ఈ మాటలు కాదు, మన ఈ గోల అండి. మాట అంటే అది, మాట అంటే అలా ఉండాలయ్యా. మాట కూడా ఎలా మాట్లాడాలో మనకు చెబుతున్నారు అన్నమాట. టు స్పీక్ విత్ లవింగ్ హార్ట్ బోత్ క్లియర్ అండ్ హార్ట్ ట్రూ, బీ మెర్సీఫుల్ అండ్ కంపాషనేట్ ఇన్ అవర్ డీడ్స్. అంటే చేతనైతే మంచి చెయ్యి, నీకు అపకారం ఇతరులకు చేసే శక్తి ఉన్నా చెయ్యొద్దు. నీకు ఉపకారం చేసే శక్తి ఉంటే చెయ్యి, ఇతరులకు అపకారం చేసే శక్తి ఉందనుకో, నీకు శక్తి ఉన్న అపకారం మటుకి అది చెయ్యొద్దు. నువ్వు చేసే నీ మాట చెప్పాడు ముందు, తర్వాత పని ఎలా ఉండాలో చెప్తున్నాడు. బీ మెర్సీఫుల్ అండ్ కంపాషనేట్ ఇన్ అవర్ డీడ్స్. నువ్వు చేత్తోడు చేసే పనులు ఎలా ఉండాలంటే కరుణాపూరితంగా ఉండాలి. నీ మాటలో హితం ఉండాలి, నీ చూపు నీ చేతలో కరుణాపూరితంగా ఉండాలి, మెర్సీఫుల్గా ఉండాలి, కంపాషనేట్గా ఉండాలి. దయగల హృదయమే భగవాన్ నిలయం, దయగల హృదయమే భగవాన్ నిలయం. బీ కంపాషనేట్, బీ మెర్సీఫుల్, అంటే నీ చేతల్లో దయ ఉండాలి, నీ మాటలో స్పష్టత ఉండాలి, నీ చూపులు ప్రేమ ఆప్యాయత ఉండాలి. కొంతమంది చూస్తుంటే ఆ కళలో మనకు అసూయి తెలిసిపోతూ ఉంటుంది. బీ మెర్సీఫుల్ అండ్ కంపాషనేట్ ఇన్ అవర్ డీడ్స్, వీళ్ళు జనరస్ ఫర్గివ్నెస్ ఎవరు ఏం చెప్తున్నారండి. మీకు ఇష్టమైతే మళ్ళీ చదువుదాం, లేకపోతే మానేద్దాం అంటే మీ టేస్ట్ని బట్టి. బీ జనరస్. ఎవరైనా మీ పట్ల ఎవరైనా అపచారం చేశారనుకోండి, మీ పట్ల ఎవరైనా మీకు అన్యాయం చేశారనుకోండి, ఉదాహరణకు వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్షమించండి అడిగే వరకు మీరు క్షమించకుండా ఉండక్కర్లేదు, వాళ్ళు అడగకుండానే క్షమించేయండి. ఎవరైనా మీకు అన్యాయం చేశారనుకోండి, వాళ్ళు మీ ఇంటికి వచ్చి మమ్మల్ని క్షమించండి అడిగే వరకు మీరు ఉండక్కర్లేదు, మీ మనసులో మీరు వాళ్ళని క్షమించేయండి. మీకు అన్యాయం చేయకముందు వాళ్ళు ఎలా ఉంటున్నారు, అన్యాయం చేసిన తర్వాత కూడా మీరు అలాగే ఉండండి. అంటే మీరు ఎలా ఉండాలంటే వాళ్ళు వచ్చి మేము చేసిన పొరపాటుని క్షమించండి వాళ్ళు అడగకముందు మీరు క్షమించేయండి, అప్పుడు ఈశ్వరుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయనుకోండి, మీకు ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, అన్యాయం చేశారనుకోండి, వాళ్ళు మీరు క్షమించేస్తారనుకోండి, మీరు వాళ్ళు అడగ మమ్మల్ని క్షమించండి ఐఎమ్ సారీ అని వాళ్ళు చెప్పకుండానే మీరు క్షమించేస్తారనుకోండి, మీ యొక్క దయాగుణాన్ని చూసి, మీ హృదయంలో ఉన్న అంతస్తును చూసి, మీలో ఉన్న పొరపాట్లని ఏమైనా మీరు మీలో కూడా ఏమైనా పొరపాట్లు ఉంటాయి, ఈశ్వరుడు మీరు అడగకుండా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.